చాలా ధన్యవాదాలు. ప్రార్థించుకొరకై తల ఉంచుతూ ఒక నిమిషం మనమంతా లేచి నిలబడదాం. మన హృదయాలను తలను అలాగే ఉంచుండగని ఎంతమంది వారి యొక్క విన్నపాలు తెలియచేయాలని కోరుకుంటున్నారో మీ చేతులచే చూపించడం ద్వారా అలా తెలియచేయండి. మేము ప్రార్థిస్తుండగని అలాగే మీ యొక్క విన్నపాలను పట్టుకుని ఉండండి. పరలోకపు తండ్రి, ఈ రాత్రిలో మరొకసారి మీ దగ్గరికి రాగలిగినందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. మేము నమ్మినట్లయితే పొందుకుంటామని, మేము అడిగినట్లయితే స్వీకరిస్తామని మాకున్నటువంటి నిశ్చితను బట్టి మేము ఆనందిస్తున్నాం. ఈ రాత్రి మేము అడిగినవి మేము పొందుకోలేగన మా అపనమ్మకులకు సహాయం చేయండి ప్రభువా. నా చేతులను వారి చేతులను కలిపి ఎత్తియున్నాను. మా యొక్క అక్కరలు ఏవేవో ఎరిగి ఉన్నాం నీవే తండ్రి. మేమది ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఈ రాత్రి వాటిని మాకు అనుగ్రహించండి. బహు ఇబ్బందికరమైన గడియల్లో మేముండగా, ప్రపంచం కూడా అదే స్థితిలో ఉండగా, ప్రహోత్సాహాల కొరకై మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాకు మీ యొక్క పరిశుద్ధమైన సహాయము కావాలి. నీ యొక్క వాక్యాన్ని బట్టి మమ్మల్ని ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాము. కేవలం ప్రభు రాగడకు ముందుగా మేమెలా మడుగడ చేయాలో మేము ఎరుగులాగా ప్రోత్సాహపరచండి తండ్రి. అనుగ్రహం చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చుండి. కాబట్టి తిరిగి రాత్రిలో చేరుకుని మన ప్రశస్తమైన ప్రభువును గురించి మాట్లాడనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఇక్కడ తిరిగి లేన్ టెక్ లో ఉండుట సంతోషం. ఇంటికి వస్తున్నట్లుగానే ఉంటుంది. నేను అనేక సార్లు ఇలా చూస్తున్నాను. ప్రార్థించుకొరకై చాలా చాలా చేతి రుమాలు ఇక్కడ ఉండటం చూశాను. గత రాత్రి మన యొక్క అనుక్రమమైన స్వస్థత కూడికలు ప్రార్థనా కార్డులనే పుచ్చుకుని ముగించుకున్నాము. రెండు కూడికలు ఉన్నాయి కాబట్టి అలా చేశాం. రెండు కూడికలు ఉండటం అనేది మీరు ఒక విధంగా బాధను చేకూర్చుతుంది. ఈ రాత్రులు మేము తప్పకుండా ఈ రుమాల కొరకు ప్రార్థిస్తాం. దేని కొరకు మీరు విన్నవించుకుంటున్నారో వాటిని మీరు పొందుకునేలాగున ప్రభు చేస్తాడని నమ్ముతున్నాం. రేపు తప్పనిసరిగా సహోదరు మెల్ జాన్సన్ యొక్క మంచి పాటలను మనం వదులుకుంటాము. ప్రభు అతనికి అనుగ్రహించిన మంచి స్వరాన్ని బట్టి నేను అభినందిస్తున్నాను. రేపు మీరు ఇక్కడ దర్శించుకున్నట్లయితే జెఫర్సన్ పట్టణంలో నాకు కొందరు స్నేహితులున్నారని మందిర సంబంధమైన వారితో నేను చెప్పాను. మన సహోదరుడు మీట్ ఫిలడెల్ఫియా సంఘస్థులు వారి యొక్క కూడిక ఉన్నదని తెలుస్తున్నాను. మీకు కూడిక ఉన్నదో లేదో నాకు తెలియదు. కూడిక ఉన్నది. మీకు ఏ సమయానికి 11 గంటలకు అక్కడ కూడికుంటున్నది. రేపు 1:30 or 2:30 నేను అక్కడ ఉంటాను. 3 గంటలకు ఆ తర్వాత రేపు సాయంకాలం 7 గంటలకు. మీరు మీ యొక్క సంఘాల్లో కూడికలు ఏంటైతే మిమ్మల్ని ఎంతగానో మర్యాద పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము. మీరు మీ యొక్క స్వంత విద్యుత్ ధర్మం నుండి మిమ్మల్ని లాగాలని మేము అనుకోవట్లేదు. ఎందుచేతంటే అది మా యొక్క అభిమతం కాదు. ఎవరైతే రక్షించబడలేదో వారిని పట్టుకుంటే మా ప్రాముఖ్య అభిమతం. ఎవరైతే పరిశుద్ధాత్మను పొంది ఉండలేదో అది మీకు ఎంతో ప్రాముఖ్యమని నమ్మండి. అటు తర్వాత మీకు సహాయం చేయటం కొరకే మేము ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత పలు విధాలైన సంఘాల నుండి వచ్చిన వారు, వ్యాధిగ్రస్తులు, బాధలతో ఉన్నవారు, వారి కొరకై ప్రార్థించిన కొరకే మేము ఇక్కడ ఉంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ సంఘంలోకి అక్కడికే తిరిగి వెళ్ళు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లయితే, నీవు స్వస్థతను పొందుకున్నట్లయితే సాక్ష్యంతో వెళ్లిపోయి ఇతరులకు తెలియచేయి. నీ సంఘం నమ్మకపోయినప్పటికీ ఇలాగైనా వెళ్ళు. చూసారా, ఎక్కడైతే ఎంతో వెలుగు అవసరమున్నదో అక్కడ నీ యొక్క వెలుగును ప్రకాశింపజేయడం ఎంతో సులభం. అయితే ఎక్కడ వెలుగు లేదో అక్కడనే వెలుగును ప్రకాశింపచేయాలని మేము కోరుతున్నాం. అక్కడ దాని పలుకుబడిని అది ఇస్తుంది. సహోదర వేల్ వందనాలు. వారికి వినపట్టలేదని సహోదరు వేల్ అనుకుంటున్నాడు. బాగుందా? మంచిది. అది మంచిదే. ఈ రాత్రి స్వస్థత కూడిక లేకుండానే ఈ రాత్రి కొంచెం హెందలు ఇక్కడ పంపించాలని నేను అనుకుంటున్నాను. రాత్రి కూడా 9:30 మీరు బయటకి వెళ్లాలని నేను ప్రయత్నిస్తున్నానని చెప్తూనే ఉన్నాను. అయితే ఆ సమయానికి ఎంతో సమీపంగా ఉంటున్నాం. 9:00 ఇక 5 నిమిషాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇక సమయంలో ప్రవేశిస్తే 2 గంటల సేపు ఈ ఉదయం మిమ్మల్ని ఉంచుతాను. నేను మీకు చెప్తాను, బహుశా మీరు దాన్ని భరించి ఆనందిస్తారు. రేపు రాత్రికి నేను పట్టణాన్ని విడిచిపోతున్నాను. అయితే వారి మధ్య 20 నిమిషాలు మాత్రమే సంభాషణ గడపాలనుకుంటున్నాను. అయితే నేను అలసిపోయే వరకు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ సమయానికి మీరంతా అలసిపోతారని నాకు తెలుసు, కాబట్టి నేను ముగించలేను. నేను మెల్లగా వెళ్లిపోతాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ రాత్రి మీరు మీ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొరకై మీరు తెరవాలని ఆశిస్తున్నాను. మనం చదువుకు మునుపు దేవుడు తన యొక్క వాక్యాన్ని ఆశీర్వదించమని మనకు ఒక క్షణం తల ఉంచుండగా దాన్ని మన కొరకై వాస్తవికతను చేయమని దేవుని అడుగుదాం. మంచిది, మొట్టమొదటగా వాక్యాన్ని చదువుదాం. మనం వాక్యాన్ని చదువుతుండగా జాగ్రత్తగా వినండి.
In the year that King Uzziah died, I saw also the Lord setting upon a throne high and lifted up, and his trail filled the temple, and above it stood the seraphim. Each one had 6 wings. With twain he covered his face,
and with twain he covered his feet. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశ్రయించుండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఎంచులు దేవాలయమును నిండుకునెను. ఆయనకు పైగా స్త్రీరూపులు నిలచిండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికు, యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించుదని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచిననుకుంటుని. అప్పుడు ఆ శరీరపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కరుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనేను. అప్పుడు నేను ఎవరి పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చితగించు, నేనున్నాను, నన్ను పంపవనగా ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, ఈ రాత్రిలో ఈ అతి శ్రేష్టమైన గ్రంథాన్ని వివరించుటకు మేము తగిన వారము కాదు, అయితే నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. మరొకసారి చికాగో పట్టణంలో సువార్త ప్రచురణ కొరికే మేము కోరిక కలిగి ఉన్నాం, మరొకందుకు కాదు ప్రభువా. దయచూపండి ఈ పలుకుబడి నిత్యమైన పలుకుబడి ఎగును కాక. అనుగ్రహించండి, యేసు నామమును అడుగుచున్నాము, ఆమేన్. దీనిలో నుండి పలుకుబడి అను పాఠ్యాంశాన్ని స్వీకరించాలని నేను ఆశిస్తున్నాను. మనం చేయటటువంటి దానిలో నుండి ఒకటేదో ఉంటుందని మీకు తెలుసా? మనం చేయడాన్ని బట్టి మరొకరు ప్రభావితులవుతారని మీకు తెలుసా? మనం నడిచే నడకను బట్టి, మనం పలికే మాటను బట్టి, మనము జీవించే జీవితాన్ని బట్టి ఇంకొకరు పలుకుబడి చెందుతారు. మనము చేసే సర్వ విషయాలను బట్టి ఇంకొకరు చేత పలుకుబడి కలిగి ఉంటాం. అనేకులు మందిరానికి వెళ్లరు, అది మీకు తెలుసా? మందిరానికి వచ్చి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారు వారి విధంగా తలస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మంత్రగత్తెలని, అక్కడ ఉన్నటువంటి పురుషులు నల్ల వస్త్రాలు ధరించిన దయ్యాలను తలస్తారు. దాన్ని గుర్చి వారికి చెడ్డ అభిప్రాయం ఉంటున్నది. అయితే వారేం చేస్తుంటారో నేను చెప్తాను. నీవేమి చేస్తున్నావా అని నీ బ్రతుకును వారు గమనిస్తుంటారు. దేవుని చేత వ్రాయబడి మనుషులందరి చేత చదువుబడుతున్న పత్రికల మనమని పౌలు చెప్పాడని నేను తలుస్తున్నాను. నీవు వీధుల్లో ఉన్నప్పుడు, నీవు నీ యొక్క పనుల్లో ఉన్నప్పుడు, నీవెక్కడ ఉన్నప్పటికీ నిన్నొకరు గమనిస్తుంటారు. ప్రత్యేకించి నీవు క్రైస్తుడు అని ఒప్పుకోలు ఒప్పుకున్న తర్వాత మరెక్కువగా నిన్ను వారు గమనిస్తుంటారు. అది నీ చుట్టూరా ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రభావాన్ని, అనగా పలుకుబడిని కలిగిస్తుంది. మనం ఏమి చేస్తున్నామో మనం దాన్ని గమనిస్తుండాలి. అందుచేత మనం చెడ్డ పలుకుబడిని పుట్టించినట్లయితే అలాంటప్పుడు దూషణకు కారణభూతులవుతున్నాం. అది మన మీద మరింత కాదు, కాని మనమేమని చెప్పుకుంటున్నామో ఆ క్రైస్తవమనే దానిపైన అది ఉంటున్నది. క్రీస్తు పైకి దాన్ని మనం తెస్తున్నాం. క్రీస్తు పైన ఎవరు కూడా దూషణ తీసుకురావాలని అనుకున్నాడు. అయితే చెడు కార్యము చెడు సమయము తప్పకుండా నిన్ను గమనిస్తూ నా వ్యక్తిపై ప్రతిఫలింపజేస్తున్నది. నీవు క్రైస్తవుని చెప్పుకున్న తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ నిన్నే గమనిస్తుంటారు. ఈ రాత్రి మనం పాఠ్యాంశంగా మాట్లాడుకుంటున్న పలుకుబడి అనేది తిరిగి వెళ్లి మీరు దాని గురించి చదవాలన్నప్పుడు దాని యొక్క వాస్తవమైన పటమేదనగా దాన్ని 2వ దినోత్సాంతల గ్రంథము 26వ అధ్యాయంలో చూడగలుగుతారు. అది రాజైన ఉజ్జియా యొక్క జీవితం. రాజైన ఉజ్జియా గొర్రెలు కాయు బరుడై ఉండెను. రాజకుమారుడైన ఆ యవనుడు బాహ్య ప్రపంచ అలవాట్లను అభిమానించేవాడు. అతడు అడవులను మంద కాపురలను ఇష్టపడేవాడు. అతను ద్రాక్ష తోటలంటే ఇష్టపడేవాడు. వనాలు పెంచుటి అంటే అభిమతం కలిగి ఉండేవాడు. ఈ యవనస్తుడు నిజంగా మంచి పలుకుబడి చేతనే పెంచబడ్డాడు. తన యొక్క తండ్రి అమజ్యా చాలా గొప్ప వ్యక్తి. అతని యొక్క ఆఖరి దినాలలో అతడు కొద్దిగా దిగజారిన వాడై పరాయి దేశం నుండి కొన్ని దేవతలను తీసుకుని వచ్చాడు. అయితే ఈ యవనస్తుడు మంచి పలుకుబడి చేతనే ప్రభావితుడయ్యాడు. ఎందువల్లంటే అతని యొక్క తల్లి యెరూషలేము కుమార్తె, తన తండ్రి ఒక విశ్వాసి. అందువలన ఆ పిల్లవాడు మంచి పలుకుబడి చేతనే పెంచబడ్డాడు. ఒక బిడ్డను పెంచుడనేది అది ఒక మంచి మార్గమే. అతను అలాగే పెంచబడాలి. అదేంటో తెలుసా? మిమ్మల్ని గమనిస్తున్న ప్రాముఖ్య కళ్ళు ఏవంటే మీ బిడ్డలే. మీరేం చేస్తారో వారు గమనిస్తుంటారు. మీరేం చేస్తుంటారో దాన్ని వారు అనుకరిస్తారు. ఎందుకంటే మీరు చేయడదంతా వారి ముందు మార్గదర్శంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కొంచెం కాలం క్రితం జరిగినది నాకు జ్ఞప్తిస్తుంది. లాస్ ఏంజలస్ లో ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి కూటాల్లో నేనున్నాను. సోదరు ఓల్ రాబర్ట్స్ ఒక అభిప్రాయం ఇచ్చారు. నేను లేచి దీని గురించి ఒకటి చెప్పమని వారు నన్ను అడిగారు. పలుకుబడు అనే దాని గురించి చెప్పమన్నారు. నేను ఒకప్పుడు చదివినటువంటి కథ జ్ఞప్తి వచ్చినది. ఒకతను క్రిస్మస్ బహుదం తీసుకుని తన ఇరుగు పొరుగు వారిని తన యొక్క సాటి సహచరులను పంచిచుటకు వెళ్లాడు. ప్రతి స్థలానికి వెళ్తున్నప్పుడు కూడా అతను మద్యపానాన్ని సేవిస్తున్నాడు. రకగింటికి వెళ్ళేవాడు, మళ్ళీ అక్కడ తాగేవాడు. అతను తీసుకుని వచ్చిన ఆ బహుమతులన్నీ ఇచ్చేసిన తర్వాత తిరిగి దారిన వస్తూ ఉద్యానవనంలో గుండా దగ్గర దారిన వెళ్లి వచ్చును కదా అని అనుకున్నాడు. అతను 4-6 అంగుళాలు తన మంచులో పడిపోయాడు. ఇక్కడ నడవలేను కదా అనుకుని ఇటు అటు వంకరగా తిరుగుతూ వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే అతను మద్యపానం చేత ప్రభావితుడైపోయాడు కాబట్టి. ఇతడు ఆ విధంగా తిరిగి వస్తున్నప్పుడు తన యొక్క 7 సంవత్సరాల బిడ్డ గమనించాడు. వంకర టింకరగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పడిపోతూ వస్తున్నాడు. అతను తన చిన్న బిడ్డ చెయ్యి పట్టుకునే వరకు ఆగాడు. బిడ్డ ఎందుకలా నడుస్తున్నావు అని అడిగాడు. అతను చెప్పాడు, నానా నేను నీ అడుగుల్లో అడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, అది అంత మాదిరికరమైన పోలిక ఉంటున్నది. ఎందుకంటే అది సత్యమే. మీ బిడ్డలకు మీరు అడుగులు చూయించగలుగుతారు. మన బిడ్డల ఎదుట మన అమెరికా వారు చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. పొగ త్రాగుతుంటారు, స్త్రీలు పురుషులు మద్యపానాన్ని సేవిస్తారు, ప్యాకాట్ ఆడుతారు, జోదవాడుతారు. రాబోతున్న తరము లేక మున్ముందు రాబోతున్న వారు ఎటువంటి వారు అవుతారు? ఇప్పుడు అది తిరిగి పందల గుంపు అయిపోతుంది. ప్రపంచమంతా అదే స్థితి ఎందునని అనుకుంటున్నాను. ఈ తరము లేక ఈనాటి ప్రజలు ఇలాగే ఉన్నట్లయితే తర్వాత వచ్చేవారు ఎటువంటి దాన్ని పుట్టించగలుగుతారు? ఇంకొకటి ఉన్నట్లయితే, మానవ జాతి అంతా అలాగే ఉన్నట్లయితే నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే మనకు మనగా వధ చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉన్నాం. క్రైస్తవులమని చెప్పుకుంటున్న క్రైస్తవులు సహా పొగ త్రాగుతారు, మద్యపానాన్ని సేవిస్తారు, మోసం చేస్తారు, మోసపూరితంగా ఉంటారు. ఈ సమయమందు క్రైస్తవేము అధోగతి పాలైందంటే ఆశ్చర్యపడ అవసరం లేదు. మందిరానికి వెళ్తున్న వ్యక్తి క్రీస్తుని ఇంకా అంగీకరించిన వారి పైన పలుకుబడిని కలిగి ఉంటాడు. మనిషిని తన యొక్క సాక్ష్యాన్ని నిలబగొరుతూ తర్వాత తన కష్టం వచ్చిన రీతిగా జీవిస్తాడు. కనుక ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉంటుంది ఈనాడు. ఎందుకంటే ఆయనే నీ జీవితంలో జీవించువాడై ఉండాలి. నీకు నీవుగా జీవించలేదు, క్రీస్తే నీలో ఉండదు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీ యొక్క జీవితంలో ఆయన ప్రదస్థానం లేనట్లయితే అలాంటప్పుడు నీవు గుర్తుంచుకోవాలి, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు సుమా. ఎందుకనగా ఆయన నీలో జీవించినట్లయితే ఆయన సొంత జీవితమే నీలో ఉంటుంది. నీవిక నీ వాడవు కాదు, నీ మృతుడు. దేవుడి నీ జీవితం దాచబడి ఉన్నది, క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వల్ల ముద్రించబడినది. కాబట్టి నీవేమై ఉన్నావో ఇక మీద నీకు నీవై ఉండవు. సరే, ఈ యవనస్తుడు దైవ భయము కలిగిన తండ్రి తల్లి వలన తర్బీతు పొందినాడని మనం చూశాము. అతని యొక్క తండ్రి మృతి చెందిన తర్వాత 16 సంవత్సరాల వయస్సు గల అతనిని ప్రజలు తీసుకుని రాజుగా చేశారు. అతను సింహాసనాశుని అయినప్పుడు అతను 16 సంవత్సరాల వయస్కుడు. అతని యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే దేశం యొక్క రాజకీయాలతో అతను ప్రభావితుడు కాలేదు. పెద్దరికం చేయు భావాన్ని అతడు కలిగి ఉండలేదు. దేవుని గురించి అతడు అభీష్టత కలిగి ఉండేవాడని బైబిల్ చెప్తుంది. ఈ యవ్వనస్తుని ప్రవక్త కది గొప్ప పలుకుబడిని కలుగు చేసినది. అదే కాలమందు రాజైన ఉజ్జియా కాలమునందే ప్రవక్తని యెషయా ఉన్నాడు. ఇద్దరూ యవ్వనస్తులుగా ఉన్నారు. ప్రవక్త రాజు ఇరువురు కూడా స్నేహితులుగా ఉన్నారు. యెషయా రాజభవనంలో ఉంటూ రాజు యొక్క భుజంపై ఆనుకుని ఉన్నాడు. ఈ యవన యొక్క పలుకుబడి యెషయాను ప్రభావితుడిగా చేసినది. ఇతను యెషయాకు నాయకుడయ్యాడు. ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి వ్యత్యాసం కలిగి ఉండలేదు కాబట్టి ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు వాలుట అనేది అతను ఎన్నడూ అనుమతించలేదు. దేవుని మాత్రమే అతను సేవింపని నేర్చుకున్నాడు. ఆదర్శంగా తీసుకుంటానికి అలాంటి వారే మంచి వ్యక్తులు. ఎటువంటి ఇతరత్ర అన్య ప్రపంచంతో రాజీ పడటం అతను చేయలేదు. దేవుడు అతనితో ఉండి అతని దీవించుట తన యొక్క రాజ్యాన్ని ఎంతగానో ఉన్నత స్థితికి తెచ్చుటకు అన్యులు అది చూశారు. దేవుని యొక్క వాక్యముతో ఏ వ్యక్తి ఉన్నప్పటికీ దేవుని అతను దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యముతో ఉండు ప్రతి వ్యక్తిని దీవించుటకు దేవుడు కృతనిశ్చయత కలిగి ఉంటాడు. ఈ రాజును గురించి యెషయా ఎంతో అభిమానితుడయ్యాడు. అటు తర్వాత రాజు యొక్క రాజ్యం విస్తరించిపోయినది. అతని రాజ్యమందు సొలొమోను తర్వాత ఉన్నటువంటి అలాంటి వాడని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే అతని యొక్క పలుగుబడి ఐగుప్తు దేశం వరకు వ్యాపించినది. దేవుని కొరకు ఏ వ్యక్తి అయినా ముందుడుగు వేయటానికి అదెంతో సఫలీకృతమగునో అలాగే యవనడుగు ప్రవక్తియగు ఈ యెషయాకు ఎంతగానో దోహదమైనది. అది అది రాజకీయమైనప్పటికీ ఇంకా ఏదైనప్పటికీ దేవుని యొక్క వాక్యముతోనే అతనుండడము సుస్థిరత ఉన్నాడు. నిజంగా ప్రవక్తకు యెషయా పైన పలుకుబడి కలిగి ఉన్నదది. ఈ యొక్క యవన దేవుడు ఎంతగానో ఆశ్రవదించాడు. ఎందుకనగా అతను దేవుని యొక్క వాక్యములకు యథార్థంగా ఆధారపడి ఉన్నాడు కాబట్టి. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు ఇలాగుంటున్నారో ఆ విధంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎంతకాలమైతే అతను తను తాను తగ్గించుకున్నాడో అప్పుడు దేవుడు అతను ఆశ్రవదించాడు. అయితే బైబిల్ ఇక్కడ చెప్తుంది, అతడు గర్వించినప్పుడు అతను అన్ని విధాలా ఉన్నప్పుడు అప్పుడు తనకు తాను గర్వించాడు. అప్పుడు రహదారిని దారి తప్పిపోయాడు. ఈ రోజు కూడా సంఘాలు ఆ విధంగా ఉంటున్నవి. మానవుడు ఎప్పుడైతే పర్వాలేదులే అని తనకు తాను అనుకుంటున్నాడో అది ఎప్పుడూ అలాగే ఉంటున్నది. వారికి ప్రార్థించిన అవసరం లేదు. వారి యొక్క పరిచర్యకై దేవునిపై వారు ఆధారపడారు. నేను చెప్పబోతున్నాను, మీరు క్షమించినట్టయితే నేను ఒక రచయితతో అంగీకరిస్తున్నాను. ఈ ఆఖరి దినాల ఉద్యోగాలు ఈ కడవర దినపు ఉద్యోగాల్లోని అనేకులు ముక్కలు చెక్కల కావటానికి అదే కారణమవుతుంది. కొందరైతే తమ వేదిక దగ్గరే మద్యపానం సేవిస్తున్న చెప్పుకునే వారు గమనిస్తున్నాం. కొందరైతే తప్పులు చేయటం చూస్తున్నాం. అది ఎందుచేతనగా తమకు తామే సరిపోయిన వారనే అనుకున్నంతగా ప్రజలపైన వారటువంటి పలుకుబడిని కలిగి ఉన్నారు. అదే వారి యొక్క చిన్న రాజ్యం. ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. వారు ఏమి చేయాలనుకుంటారో అది చేస్తుంటారు. ప్రజలు దాన్ని గమనించరు. అయితే దేవుడు దాన్ని గమనిస్తున్నారు. గమనిస్తున్నారా? ఆయన ఒక్కడే దాన్ని చూచువాడు. ఒక్కనొక దినాన నిబకద్నెజరులే అలా నడుస్తూ వెళ్తూ, చూడు ఎంతటి ఘనమైన రాజ్యం నేను నిర్మించాను అని అంటున్నాడు. ప్రభు యొక్క దూత అతన్ని మొత్తినది. అంటే ఒక స్త్రీ గాని పురుషుడు గాని అతని బిషప్ కానివ్వండి లేక కార్డులు కానివ్వండి, అతను ఏమైనప్పటికీ నీకు నీవే సమర్థులను తలంచినప్పుడు అప్పుడు నీవు వెంటనే తెలివితో గమనించి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నీవు అలాగుంటాము దేవుడు అనుమతించడు. ఎందుకంటే దేవుడు తన మహిమను ఇతరులకు చెందనివ్వడు. లేదండి, దేవునికి మాత్రమే మహిమ చెందాలి. కొన్ని కొన్నిసార్లు ఒక మనిషికి తన సహోదరుల కంటే కొంచెం మిన్నైన పరిచయం అనుగ్రహించి తను దీవించవచ్చు. శ్రేష్టమైనది అది కాదు, తన సహోదరుల కంటే కొంచెం తేడాతోనున్న పరిచర్య అది. మొట్టమొదటగా ఏమి జరుగుతుందో తెలుసా? ఆ మనిషి హెచ్చించుకుని రొమ్ము విరుచుకుంటాడు. అయ్యో, అతను నిన్ను నేలకు తెలిపి వేస్తాడు. ఇంటిలో నుండి బయటికి అడుగు పెడుతున్న సమయం అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తిని వినియోగించుకున్నాడు. ఈ రాజు అతను దయభక్తి కలిగినప్పటికీ అతడు తనకు తానుగా సంతృప్తి కలిగిన వాడయ్యాడు. అతడు గర్వంతో ఉబ్బిపోయాడు. ఎవరిని కూడా సమర్థించకుండానే అతను అనుకున్నది అతడు చేయగలనుకున్నాడు. అయితే గుర్తుంచుకునండి, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆధీనంలోనే ఉంటున్నాం. దేవుడు మన యొక్క దేవుడే. అతడు ఎంతగానో దేవుడి చేత దీవించబడినాడు కాబట్టి దైవ సేవకుడి యొక్క స్థానాన్ని సహా ఆక్రమించినంతటి అహంకారయ్యాడు. కాబట్టి ధూప నైవేద్యం తీసుకుని దైవ సేవకుని స్థానాన్ని ఆక్రమించి వెళ్లబోయాడు. తన యొక్క స్థాన విధిని అతడు అతిక్రమించాడు. దానిని నేను ఎల్లప్పుడూ కూడా ఫుల్ గాస్పెల్ మ్యాన్ ప్రజలతో చెప్తూ ఉంటాను. మీరు బోధకులు అవటానికి ప్రయత్నించకండి అని చెప్తుంటాను. కార్యాలు సరిచేయటానికి తగినంత సమయం బోధకులు సరిపోతుంది. మనం ఎంత స్వల్పంగానే కార్యాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేకించి ఆ పనికి ఎన్నడూ పిలువబడని వ్యాపార క్రైస్తవులను ప్రత్యేకించి తీసుకో. చూడండి, నీవు ఆ పని చేసినట్లయితే నీ హద్దులు దాటి నీవు అడుగు వేస్తున్నావు. దీని ద్వారా నీ ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చును. అనేకులు అలాంటి వారు ఉంటున్నారు. ఎవరుకూడదు అలాంటి వారు అనేక మంది రాత్రి కూడా వేదిక వద్ద నిలబడి ఉన్నారు. అది కేవలం భక్తి కోసమో ప్రజా పలుకుబడి కోసమో అలాగున్నారు, లేక ఒకరు పొందిన దానికంటే మరొకరు పొందిన కొరకై అలా చేస్తున్నారు. ఎవరో నీ వెనకాల బాధి నిన్ను కొద్దిగా గొప్పగా చెప్పుకోవాలనే నీవు చేస్తున్నావు. చూశారా, కొన్నిసార్లు వారు పూజారులైపోతారు. మీరు విధవరాలను దిగమింగు వారు, అగ్రస్థానాలను ఆశించువారు, దీర్ఘ ప్రార్థనలు చేయవారు అని యేసు చెప్పాడు. దాని ఫలాన్ని మీరు పొంది ఉన్నారు అని ఆయన అన్నారు. చూశారా, మనం వెన్నటి కూడా ఆ స్థలానికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనల్ని దేవుడు తగ్గించుకోమన్నాడనే మనం గుర్తుంచుకోవాలి. అది తలక్రిందులైంది. నిన్ను నీవు తగ్గించుకోను హెచ్చించబడతావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. ఇక్కడితడు దైవ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. అట్టి పనికి అతడు అనర్హుడు. ఆయనను దేవుడు తన దీవించాడు. అతను గొప్పవాడయ్యాడు. లోకములు ఉన్న సకల రాజ్యముల కంటే తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. వారంతా తమ యొక్క ఘనతను అతనికి చెల్లిస్తున్నారు. వారి యొక్క గొర్రెలను పశువులను అతనికి ఇచ్చి ఉన్నారు. అతడు పశువుల మందను కలిగి ఉన్నాడు. ద్రాక్ష తోటలు కూడా అతనికి ఉన్నవి. ఎంతో సౌఖ్యంగా జీవిస్తున్నాను. అడి తర్వాత తను తాను గర్వించిపోయాడు. చిట్ట చివరికి సంఘంతో సహా చిన్న స్థలము కలిగి ఉండి తను తాను తగ్గించుకుని యథార్థ హృదయంతో ప్రభును సేవించగలదు. వారు కొద్దిగా అభివృద్ధి పొందుకుని ఒకరు సహకరించినట్లయితే కొద్దిగా ఒక మంచి సంఘము కాగలదు. ఏంటైతే ఆ మూలన్న మరుగుడి కంటే దాని కొద్దిగా అభివృద్ధి చేసుకుని కలిగిన వారు అవుతారు. ఆ తర్వాత ఆ సమాజం వారు రొమ్ము ఎత్తుకు నడుస్తూ వెళ్తారు. అది చూశారా, మనం గుర్తుంచుకోవలసి ఉన్నది అది మంచి పని కాదు. ఇస్రాయేల్ దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, ఎవరైనా పొలంలో మీరు రక్తము చిందించినట్లుగా చూసినట్లయితే పరిస్థితి అలాగున్నది. ఆ తర్వాత కడుపు నిండి తృప్తి చెందిన తర్వాత ఆమె తన వీపు దేవుని వైపు ఉంచుకుని ఆమెను చూచుటకు అందరినీ ఆహ్వానిస్తూ ఒక వేశ్య వలె నటించినట్లయితే చూడండి, అలాంటి దాన్ని బట్టి దేవుడు ఎన్నటి కూడా ఆనందించడు. ఇక్కడ ఇస్రాయేల్ యొక్క గొప్ప రాజని ఇతడు తాను దేవునికి నిర్ణయించబడలేదో దేనికి నిర్ణయించబడలేదో ఆ స్థానాన్ని పొందుటకై ప్రయత్నం చేశాడు. యాజకులు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి అతనికి ఈ విధంగా చెప్పి ఉంటే మనం చూస్తున్నాం, అది నీ స్థానము కాదు, నీవు దాన్ని చేయకూడదు. దీని కొరకు దేవుడు ఒక మనిషిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఓ, ఆ యొక్క స్థలమునకు వెళ్ళు, పరిచర్య ప్రత్యేకించబడినట్లయితే ఎంత బాగుండును. సువార్త ప్రకటించు పని అనేది సంఘములో అనేకులకు చేకూర్చు కొనడం కాదు అని ఒకరు గ్రహిస్తే ఎంత బాగుండును. ఏ, మనము దేవుని రాజ్యంలో కొత్తగా జన్మించిన బిడ్డలము అనే ఉద్దేశం కొరకే ప్రత్యేకించబడినది పరిచర్య కార్యము అని తెలుసుకోవాలి. వారు ఏ సంఘశాఖకు వెళ్తున్నారని కాదు, అది ఏమని కాదు, ఆ కొత్తగా జన్మించిన బిడ్డలను సంపాదించుడే కావాలి. తర్వాత ఇది ఏ విధంగా కనుగొనటం ఎంతో కష్టతరంగా ఉంటున్నది. ఒక సేవకుడు ఇలాగ వచ్చేసి అతని సేవలో దేవుడు ముంచినటువంటి ఒక వింతైన దానితో వస్తాడు. ప్రకృతి సమయమైన అవతారాన్ని మనం చూస్తాం. వ్యత్యాసకరమైన వ్యక్తులు ప్రవేశించి ఇది వారికి ఇది ఉంటున్నది లేక ఏదో కొద్దిగా వ్యత్యాసకరమైన దాన్ని ప్రయోగిస్తారు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తి కూడా, నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తి అతడు. అతను ఒక మంచి సహోదరుడు అని చెప్పగలను. కొంచెం కాలం క్రితమే నేను అతనితో మాట్లాడాను. అతడు ఊహజనితమైన వాటిపై ఆధారపడతాడు. తన యొక్క పరిచయం అంతటినీ ఉద్రేకపూరితమైన వాటి మీదనే కట్టుకున్నాడు. కదలిక చావుండదు అని అన్నట్లుగా ఇప్పుడు వారంతా నిత్య జీవంలోనికి బాప్తిసం పొందుతున్నారు. వారు అవయవంలో నుండి ఆవులకు వెళ్లిపోయి మరెన్నడూ తిరిగి రారేమో అని నేను భయపడుతున్నాను. చూశారా, అది తప్పవుతుంది. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల బ్రతుకువాడై దుఃఖము బాధలతో నిండినవాడై ఉంటాడు. జీవించు వారు తమ మృత్యు పొందేదనని వారి ఎరుగరు. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని నియమిబడిను, అడుతర బాధ తీర్పు జరుగును. కాబట్టి అది మనకు తప్పనిసరి తెలుసు. నేను నివసిస్తున్న ఈ పాత మందుల కొట్టులో నేను జీవించుకునే ఇష్టపడను. ప్రవహించే ప్రతి రోగాన్ని అది పట్టుకుంటున్నది. మనిషి హస్తాలతో నిర్మితము కానిది, దేవుని చేత నిర్మాణమైనది. ఇలాగుండే సంకర జాతి మొక్క కానిదే నాకు కావాలి. దేవుని హస్తాలతో నిర్మించబడినవే నాకు కావాలి. వ్యాధి బాధలు మరణము దాని నుండి దూరమైపోతాయి. ఆయన నన్ను ఎప్పుడు రమ్మని ఆజ్ఞాపించినప్పటికీ దేవుని కృపను బట్టి నేను సిద్ధంగా ఉన్నాను. భూ సమనీ గుడారం శిథిలమైపోయినను, మనం ఒక దాని కొరకు ఎదురు చూచుచున్నామని నమ్మి అలా సిద్ధంగా ఉన్నాను. అందుకై సాగిపోతున్నాం. ఇక ఎన్నడూ దాని నుండి చనిపోము. ఇందులో నీవిలాగుండబోతున్నావు, నేను కాదు. అందులోని మనం వెళ్లిపోబోతున్నాం. అందుకై నేను ఆలోచిస్తున్నాను. మనము జీవించుతున్న ఈ పాత మానవ జీవి లేక మరణము ఇంకేమీ అనవచ్చు. అది ఎత్తుగడ చేస్తుంది, మోల్గుచు బాధను కలిగిస్తుంది, మృతదశ ప్రాప్తిస్తుంది. అయ్యయ్యో, ఎవరంటి శరీరంలో ఉండాలని అపేక్షిస్తారు? ఒక రాబోతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మహిమలో మన కొరకు సిద్ధపరచబడిన శరీరం మనకున్నది. ఈ యొక్క పాత తిత్తి జీవం విడిచిన వెంటనే లోపల నుండే దేవుని యొక్క నిత్యమైన ఆత్మ దూరాలనున్న గుడారంలోనికి ప్రయాణం సాగిస్తుంది. అక్కడే నిరంతరం ఉండిపోతుంది. ఇలాంటిది మనకెందుకు కావాలి? అవునండి, ఇవన్నీ మన కొరకు విశదంగా సిద్ధపరిచిన దేవుడు ఒకరున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాం, అది కేవలం నిలాంటివి. మనకు ఒక నిడై ఉంటున్నాము. మనుషులు కదులుచూ ఉండుట ప్లాట్ఫామ్ పైన నేను చూశాను. స్త్రీ పురుషులు వీధుల్లో కదలు వెళుతుంట నేను చూస్తున్నాను, ఉంటున్నారు. అయితే అది నిజమైన జీవము కాదు, ఎందుకంటే అందులో మరణమున్నది కాబట్టి. మరణ ఛాయల్లో నేను నడిచదనని దావీదు పలికి ఉన్నాడు. ఒక నీడను చేయడానికై ఎంతో వెలుగు అవసరమైంటున్నది, ఎంతో వెలుగు అవసరమైనది. అదంతా చీకటిమయమైతే అది ఒక నీడను చేయలేదు. ఒక నీడను చేయుట కొరకై చీకటిలో ఎంతో వెలుగు అవసరం. నీవు దేనిపైన అనుకుంటావో ఆ భాగంపైనే అది ఆధారపడుతున్నది. నేను ఒక మంచి యువకుని, ఒక అందమైన యువకుని కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే అతని వెంట్రుకలు బూడిద వర్ణములోకి మారి భుజాలు వంగినట్లుగా ఇప్పుడు చూస్తున్నాను. దైవభక్తి కలిగి అందమైన అమ్మాయి దేవుని స్తుతించుటా నేను చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఆమెను చూస్తే ఇద్దరు ముగ్గురు బిడ్డలు కలిగి భుజాలు వంగిపోయిన స్త్రీగా ఆమెను చూశాను. అయ్యో, ఆమె దేహములో మరణం ఉన్నదని చూస్తున్నది. అది ఎంత దారుఢ్యంగా ఉన్నది కాదు, ఎంత అందంగా కనిపిస్తున్నది కాదు. అయినప్పటికీ మరణమే అందులో ఉంటున్నది. ఆ ఆత్మ ఏ మార్గాన అనుకుని ఉంటుందో నేను గమనిస్తున్నాను. అది ఇప్పుడు కూడా వెలుగునే చూయిస్తుంది, వెలుగునే మాట్లాడుతున్నది, వెలుగునే బోధిస్తుంది, వెలుగుతోనే సాగిపోతుంది. అయితే అది ఎల్లప్పుడూ కూడా లోకానికి ఆవల, లోక కార్యాలకు అవతలనే ఉంటున్నది. లోకము చేత పలుకుబడి చెందదు. అది మృతమైన తదుపరి ఆవలున్న చిగిడి వైపునకు తప్ప మరోవైపునకు మరలిపోదు. కాబట్టి గమనించండి, దేవుని కృప చేత మనం ఏమై ఉన్నామో అదే ఉంటున్నాం. మరొకటి మనల్ని మరలు కొల్పలేదు. మనము దీనత్వంతో దేవుని దగ్గర సగిలపడి ఆయన మెల్లనిటి కొరకై ఆరాధిస్తూ ఆయనకు స్తుతి చేయుదము. ఈ రాజు ఆ విధంగా ఉన్నంత కాలము దేవుడు తన దీవించాడని మనం తెలుసుకుంటున్నాం. అయితే తన యొక్క పిలుపునకు సంబంధించిన దాని కొరకు ఇతడు వచ్చుచున్నాడు. ఇంకొకరి పిలుపును ఇతడు అపేక్షిస్తున్నాడు. దేవుడు తన ఆశ్రవదించాడు కాబట్టి అది చేయడం మంచిదే అని అతను తలంచాడు. అయితే తప్పులు ఎలాగ మనం చేస్తుంటామో చూడండి, ఎంత చెడవుతుందో చూడండి. నువ్వు తప్పనిసరిగా నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడు దాన్ని ప్రత్యక్ష పరిస్తే తప్ప, దేవుడు దాన్ని రుజువు చేస్తే తప్ప, దేవుడు దానిలోనికి నడిపిస్తే తప్ప నీవేమి చేయకూడదు. దేవుడు చేశాడని నీవు తెలుసుకుంటావు. సహజంగా నిజమైన దేవుని యొక్క మనిషిని దేవుడే తారుమారు చేసి ఆయన పట్టుకుంటాడు. అంతా తామే చేయాలని అనుకునే వాళ్ళు కాదు. వారు అది పొందినట్లయితే వారేది చేయవలసి ఉంటుందో కష్టతరమైన విషయమే. అయితే సాధారణంగా మోషేను పౌలును పట్టుకుని రీతిగా దేవుడు తన మనిషిని పట్టుకుంటాడు. అతని తారుమారు చేసి అతని జీవితాన్ని బట్టి ఆయన మహిమ పొందుకుంటాడు. అతడు పరిశుద్ధాత్మకు ఖైదీ అయిపోతాడు. ఈ రాజును గురించి మరొకటి మనం గమనిస్తున్నాము. ఇక్కడ ఉజ్జియాను గురించి మరొకటి నేర్చుకుంటున్నాము. పరిచర్య కొరకు ప్రత్యేకించబడి ధూపం వేయటానికి అధికారం గల వ్యక్తి అతన్ని క్రిందకు పిలుస్తున్నప్పుడు అతను అతనిపై కోపడుతున్నాడు. అది ఎంతటి శాపగ్రస్తమైన విషయం అవుతుంది. ఒక వ్యక్తి నీవు తప్పిదములో ఉన్నావని తెలియచెప్పినప్పుడు అలా తిరస్కరించడం ఎంత తప్పిదమవుతుంది. నీవు తప్పిదస్తుడవని వాక్యం ద్వారా రుజువు చేయబడినప్పుడు నీవు తిరస్కరిస్తే ఎంత తప్పవుతుంది. ఎందుకంటే అతడు ఏమి చేయాలనుకుంటాడో అది చేస్తాడు. వాక్యానికి లోబడడు, అందుకని కోపడతాడు. రాజుకు ఏమి జరిగిందో తెలుసా? అతను ఇంకా కోపడుచుండగానే కుష్ఠరోగం అతని ముఖములో తాండవమాడినది. అజ్జయ ముఖము కుష్ఠరోగము కమ్మినది. యాజకులది గుర్తించారు, ఆలయంలో నుండి బయటికి నెట్టివేశారు. కుష్ఠరోగానే అతడు చనిపోయాడు. ఎంత ఘనంగా ఆరంభమైన అంతటి ఘనమైన గొప్ప జీవితము కుష్ఠరోగిగా అంతమైపోయినది. త్రోసివేయబడ్డాడు. దేవుని చేత ఒకప్పుడు పలుకుబడగలిగిన ఆ జీవితము ఒక ప్రత్యేక గదిలో కాలము గడపవలసి వచ్చెను. మర్యాదతోనే నేను దీన్ని చెప్తున్నాను. సువార్తపురములో అనేకులుట నేడు మనం చూస్తున్నాము. యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులైన పెద్దవారు మంచిగా పరిగెత్తి ప్రయత్నించి దేవునికి బావుగా కనిపించుకున్న వారు వారంతా కూడా. అయితే ఈనాడు వారంతా ఎంతో దూరమైపోయారు. పెరిగిపోయిన వారై త్రాగుబోతులైపోయి మనకు దూరమైపోయి ఎక్కడో ఉండిపోయారు. కొందరైతే సంపూర్తిగా వెనకబడిపోయారు. కొందరు డబ్బు కొరకు పిచ్చివాళ్ళై తిరిగిపోయారు. మరికొందరైతే స్త్రీల వెంటబడి పరుల బాల్యను పెళ్లి చేసుకున్నారు. ప్రతి సంఘశాఖలో కూడా ఇవన్నీ చొచ్చుకుని పోయి ఎంతో హీనమైపోయినది. ఒకరినొకరు చెడ్డా అని పిలవరు. ఎందుచేతనగా అందరూ అన్ని సంఘశాఖలు అంతే గనక వారు అలాగూ అనరు. ఒకప్పుడు దేవుని చేత పలుకుబడగలిగిన మనుషుల వల్ల కూడా ఎంతో పలుకుబడగలిగిన ఒక మనిషి మాకు తెలుసు. అయితేనే పడిపోయారా? వారిని వారే సమర్థించుకుంటారు. ఒకరు దేవుని వల్ల పలుకుబడగలిగిన వాడైతే ఎల్లప్పుడూ కూడా అతడు తను తాను తగ్గించుకున్న వాడే ఉండవలను. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఈ రాజు ఎంతో హీనదశతో కుష్ఠరోగి చనిపోవడం మనం చూస్తున్నాం. అటు తర్వాత ఏ మనుషుని మీద కూడా ఆధారపడవలదని, దేవునిపై మాత్రమే ఆధారపడవలని యవ్వన ప్రవక్తకు ఒక పాఠమవుతున్నాడు కూడా ఇతడు. ఒక మాదిరి కొరకు ఒక వ్యక్తినే చూచినప్పుడు ఈ మనుషుడు అపజయం పొందాడు. మంచివాడైనప్పటికీ కూడా కాబట్టి మనుషుడు తానెంతటి వాడైనప్పటికీ అది చూడక దేవుని మీదనే మన మనసు ఉంచులంటకు ఈ రాత్రి ఇది మనకు గొప్ప పాఠమవుతుంది. అతడు కర్నేలైనప్పటికీ, బోధకుడైన ప్రవక్త అయిన ఎవరైనప్పటికీ తప్పిదము నుండి, పొరపాటు నుండి, పాపము నుండి, మరణము నుండి మాపు చేయలే వీలు పడదు. అయితే యేసుక్రీస్తుని ఒకరున్నారు, ఆయన ఒక్కరు మాత్రమే. దీని ద్వారా యెషయా యొక్క పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడు తన మనుష్యుడు ఒక స్థానం అందునటకు నిర్ణయిస్తాడు.
నేను ఒక దైవసేవకునైతే నేను ఒక సులభమైన జీవితాన్ని తీసుకున్న వాడిని అవుతాను అని చెప్పే హక్కు ఏ మనుషుడికి లేదు.
నేను పరిచయాన్ని చదివేదను అని అనుకుంటున్నాను. నేను అది ఇది చేస్తాను అని అనుకుంటున్నాను. దేవుని అనుగ్రహించిన ఈ వరాన్ని నేను నకిలీ గనగా లేనిది ఉన్నట్టుగా చేస్తాను అనుకుంటున్నాను. నాకు పెద్ద పెద్ద కూటాలు ఇంకా అలాంటివి అనేకము నేను చేస్తాను. చూడండి, అలాంటిది ఈనాడు ఎంతగా విస్తరించేదో చూడండి. అయితే నీవు దీన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఆయన కొరకై ఒక మనిషిని ఒక స్థలమందుంచు వాడని యెషయా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడే నిర్ణయించేవాడు సుమా. ఎన్నడూ కూడా ఈ వ్యక్తిని ఆయన పరిచారకుడుగా చేయలేదు. అతన్ని రాజుగా చేశాడు. రాజుగానే అతను ఉండవలసి ఉంటున్నది. నీవు ఇంకొకరి స్థానాన్ని స్వీకరించవద్దని ఇక్కడ యెషయా నేర్చుకున్నాడు. అతని యొక్క ఘనుడైన శూరుడు దిగజారి హీనస్థితిని పొంది చనిపోవడం అతను చూచినప్పుడు తనకున్న ఆశలన్నీ నిరాశలైనట్లుగా యెషయా తలంచాడు. కాబట్టి ఒక దినాన ప్రభుతో మాట్లాడుకొనకై ఆలయంలోనికి వెళ్లిపోయాడు. అక్కడే అతనికి దర్శనం కలిగినది. ఆలయంలో నిరంతరం ఎవరికై దీక్షిస్తున్నాడో ఆ ఒక్కరిని ఆయనను అక్కడ అతను చూశాడు. ఆలయంలో దర్శనమందు దేవుడు సింహాసనాసు నిండు చూశాడు. ఆయన వస్త్రపు చెంగు వేలాడుచుండుట, ఆకాశమంతరికి హెచ్చింపబడి ఉండుట అతడు చూశాడు. పురాజుల కంటే అత్యుత్తముగా ఆయన యొక్క సింహాసనం హెచ్చింపబడుట దర్శనం అతడు చూశాడు. అతని దర్శనములుగా తాను చూడవలసిన ఆ ఒక్కరినే సాక్షాత్తు దేవుని చూశాడు అతడు. అది తర్వాత మనం ఇలా గమనిస్తున్నాము, ఆలయంలో పరలోక శరీరులు అటు ఎగుట ఎగురుచుండ చూస్తున్నాం. శరీరులనగా అది వాస్తవంగా హెబ్రీ భాష భాగం, అనగా కాల్పులు లేక మంటలు, ధూమము హోమములు చేయువారు వారే అంటున్నారు. దేవదూతలలో ఉత్తమోత్తమ స్థానాన్ని కలిగి ఉండేవారు వీరు. అర్పణ ఇంతకాలము పాపిక మార్గాన్ని సరళం చేయువారు వీరు. ప్రత్యేకించి ఈ శరూపులు అనగా ఈ అగ్ని జ్వాలలు ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధానం అందే వీరు ఉంటారు. కెరూబుల వలె దేవుని యొక్క సన్నిధానం అందే ఉంటారు వీరు. దేవుని యొక్క ఆత్మ అతనిపై పడినట్లుగా ఈ ప్రవక్త గమనిస్తున్నప్పుడు అతను తన నేత్రాలు తెరుచుకున్నాడు. గమనించండి, అతని నేత్రాలు తెరవబడిన తర్వాత అందుకొరకే తాను జన్మెత్తాను కదా అని అతను తలంచాడు. అత్యున్నతమైన దేవుని సింహాసనం అతను చూచినప్పుడు ఒక దేశంలోకి వెళ్లేనేమోనని కలకలినట్లుగా అతను అనుకున్నాడు. అటు పిదప ఆలయంలోకి చూశాడు. యెహోవా పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, గాన ప్రతిగానాలు సెరూపులు చేయుట అతను చూశాడు. యవనస్తుని ప్రవక్త మీద ఎటువంటి మార్పును, ఎంతటి పలుకుబడిని వీరు తీసుకుని వచ్చిందిరో కదా. మానవుని యొక్క అపజయాన్ని ఇతను చూచినప్పుడు, మంచివాడే పడిపోడి ఇతను చూస్తున్నప్పుడు, ఇప్పుడైతే దేవునే సాక్షాత్తుగా చూస్తున్నాడు. ఈ శరూపులను చూస్తున్నాడు. ఈ యొక్క శరూపులు ప్రత్యేకంగా కప్పుకున్న వాటిని గురించి గమనించండి. రెండు రెక్కలతో తమ ముఖములు కప్పుకుని, రెండు కాళ్లతో తమ కాళ్ళను కప్పుకుని, రెండు రెక్కలతో ఎగురుతుంట వీరిని చూశాడు. దేవుడు సకలములో సకలము కూడా పరిశుద్ధుడే. దాని గురించి ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలబడవల్లంటే దేవదూతలే తమ పరిశుద్ధమైన ముఖములను కప్పుకున్నారు. సహోదరుడా, నేను ఆశ్చర్యపోతున్నాను. సహోదరి, నేను ఆశ్చర్యపోతున్నాను. దానిని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానములో గౌరవ మర్యాదస్తులకై పరిశుద్ధులైన దేవదూతలే తమ ముఖములు కప్పుకున్నట్లయితే మరి మన విషయం, మరి ఈనాడు క్రైస్తవులుగా పిలుచుకున్న వారికి అసలు దేవుడంటే గౌరవం లేదు, ఆయన వాక్యం అంటే గౌరవం లేదు, ఆయన ప్రజలంటే గౌరవం లేదు, ఆయన పరిచర్ అంటే గౌరవం లేదు, అసలు గౌరవమే లేదు. పునరుద్ధానంలో వారు ఇలాగా కనిపిస్తారు. బైబిల్గా చెప్తుంది, మరియు నీతిమంతుడే రక్షించబడ దుర్లభమైతే భక్తిను పాపియు ఎక్కడెళ్ళుతురు అని. దేవదూతలలో ఉన్నత శ్రేణికి చెందిన వారైన శరూపులు కరుణాపీఠం ప్రక్కల ఉంటుండగా అర్పణ యొక్క అగ్ని జ్వాలలు ఆయన సన్నిధిని నిలబడుకై వారి పరిశుద్ధ ముఖములను కప్పుకుని ఉంటారు. దేవుడు సింహాసనాడుస్తున్నప్పుడు ఈ యొక్క శరూపులు ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రి పగలు పెద్దగా అరుచుచూ ఉంటారు. నా అర్థమేంటో తెలుసా? గమనించండి, వారి యొక్క ముఖములను రెండు రెక్కలతో కప్పుకుని ఉన్నారు. ఎందుకలాగా కప్పుకుని ఉన్నారు? నేటి దినాన ప్రజలకు భక్తి మర్యాదలే లేవని గమనిస్తున్నాం. ప్రజలు మందిరానికి వస్తారు, ముడుచుకుంటారు, నవ్వుతారు, మాట్లాడుతుంటారు, తమాషాలు చేస్తుంటారు, సువార్త పండించే దగ్గర కూర్చుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. అసలు భయభక్తులే కలిగి ఉండరు. బజార్లో నిన్ను కలుస్తారా? వారి దగ్గర ఎటువంటి మర్యాదలు నీవు పొందుకోలేవు. మనం అలా చేయకూడదు. అయినప్పటికీ ప్రజలను గౌరవించడం ద్వారా క్రైస్తవ ఔన్నత్యాన్ని అగపరచవలసి ఉంటున్నది. గుడ్ మార్నింగ్ సహోదరుడా, లేక నీవేమని చెప్పాలనుకుంటే అలా చెప్పు. కొందరైతే హలో బోధకుడా అని కేక వేస్తారు. ఓ, అది సాధారణమైపోయింది. యేసు చెప్పినది గుర్తుంచుకోండి, వీరికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరి. నన్ను చేర్చుకున్నవాడు నిన్ను పంపిన వాడిని చేర్చుకును, నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. వారికి చేసిదిరి గనక నాకు చేసింటిది. మర్యాద లేని స్థితి, లెక్కలేని తరమంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మనస్సాక్షి వారికి ఉండలేదు. లోకమంతాలా తయారైపోయినది, భక్తి అనేది అంత హీనతగా దిగజారిపోయినది, గౌరవ మర్యాదలు అంత స్థితికి దిగజారిపోయినది. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది ఆ రాను వారి వైపు చూడు, రమణ యేసు ముఖాన ఒక చిన్న గుడ్డ కప్పయి సైనికులు అలా చేయడం అనేది ఎంతటి భీకరమైన మూర్ఖమైన విషయమో ఈ రాత్రి మనకు అది ఆలోచన చేద్దాం. ప్రవక్తైనట్లే అలాగైతే హృదయం యొక్క రహస్యాలను ఆయన ఎరిగి ఉంటాడేమో అని ఎగతాలు చేయుట, ఆయన ముఖానికి ఒక గుడ్డను కట్టి దూరాన ఒక సావడిలో ఆయన కూర్చుండబెట్టి ఒక కర్రపుల తీసుకుని ఆయన తలపైన దానితో కొట్టి ఒకడు ఒకడు అలాగ చేస్తూ దాటిపోతూ, నీవు ప్రవక్త అయితే నిన్ను కొట్టిన వారిలో ఎవరో చెప్పు అని అడిగారు. చూశారా, గౌరవ మర్యాదలే లేవు, ఎటువంటి ప్రభావం వారిలో రాలేదు. అబలైన ఆ స్త్రీకైతే ఆమె యొక్క ఆశ తెచ్చుకుంటుకై ఆయన వస్త్రం చెంగును ముట్టినటువంటి తగినటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నది. చూశారా, దేవుని సన్నిధానాన్ని మనం ఎరుగవలసిన వారమై ఉండవలసి ఉన్నది. మనకు కలిగినటువంటి ఈ అల్పమైన 5 జ్ఞానేంద్రియాలు అవి మన చిన్న లోక సంబంధమైనవి. అవునా, భూస్తమందనే గృహానికి అనుబంధాన్ని కలుగుట కొరకై అవి మనకు అనుగ్రహించబడి ఉన్నవి. అయితే వాటికి ఆవుల మరో పరిమాణ రూపంలో కలిగి ఉంటున్నాం మనం. దేవుడు ఎల్లప్పుడూ కూడా సన్నిధానవంతుడై ఉంటాడు. తన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండును అని మనం నమ్మినప్పుడు మాత్రమే ఈ భవనంలో ఈ రాత్రిలో యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఈ భవనములో నేటి రాత్రి వేళలో వేల మంది దేవదూతులు ఉన్నారు. మీరు వారిని చూడలేరు, అయితే వారి యొక్క పలుకుబడిని అనగా వారి యొక్క స్పర్శను సృజించగలరు. కనుక ఇక్కడ ఉన్నారని మీరు చెప్పగలుగుతారు. అది అలా లేనట్లయితే లేఖనమే కాదన్నమాట. లేఖనం సరికాకపోతే దేవుడే సరికాదన్నమాట. ఆయన దూతలు కావలే ఉందరు అని బైబిల్ చెప్తున్నది. వారు వదలమెంటలు వేరు, ఆయనకు భయపడు వారికి సమీపంగా వారు ఉంటారు. ఎక్కడ ఇద్దరు ముగ్గున్నానామని చెరిందులో వారి మధ్య ఉంటానని యేసు చెప్పాడు. అలాంటప్పుడు మనం చూడని ప్రపంచాన్ని ఆయన మన మధ్య ఏర్పాటు చేయుచున్నాడు. అనగా మన యొక్క జ్ఞానేంద్రియాలు స్పర్శించలేటువంటిది ఆయన మన మధ్య ఉంచుతున్నాడు. యేసు క్రీస్తు ఇక్కడ మన మధ్యనే ఉన్నాడు. అటువంటి దాని వారి గురించి మనం తెలివి కలిగినట్లయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మాత్రమే కాదు, నీవెక్కడ ఉన్నప్పటికీ, నీ వీధుల్లో పడి నడిచి వెళ్తున్నప్పటికీ నీతో ఉంటాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పగలిగిన విశ్వాసుల మధ్య గుర్తుంచుకునండి, నీవెక్కడికక్కడ వెళ్తున్నా దేవుని యొక్క దూతలు నీతో వస్తారు. నీవు చేసే సమస్తాన్ని వారు గమనిస్తారు. నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతిదీ వారు గమనిస్తారు. నిన్ను గురించి సమస్తం వారికి తెలుసు. కాబట్టి అట్టిదాన్ని గుర్చి మనం తెలివి కలిగి ఉండాలి. దాన్ని గుర్చి మనం తెలివి కలిగినట్లయితే ఇష్టం వచ్చిన రీతిగా నీవు నడుస్తావు. కాబట్టి నేటి దినాలలో అనేకులైన వారు దేవుని యొక్క సన్నిధిని గుర్చి శ్రద్ధ కలిగి ఉండరు. ఆ కారణము చేతనే మంచివి కానటువంటి ఇలాంటి విషయాల్లో మనం సాగిపోవటం హేతు అవుతుంది. నేను ఎల్లప్పుడూ నా ప్రభువు నా యొక్క ఉంచుకుని ఉన్నాను అనే దావీదు వలె మనం చెప్పినట్లయితే ఎంత బాగుంటుంది. అది ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రభు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినను నేను ఆయన వెంబడిస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నప్పటికీ నేను మెలకు కలిగి ఉంటాను. ఇంకొక రీతిగా ప్రభు నా ముందుగా వెళ్ళుచున్నాడు అని దావీదు పలుకుతున్నాడు. నేను విడువను ఎడబాయనని యేసు చెప్పినాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, అలా చేయనని ఆయన వాగ్దానం చేశాడు. ఈ కూటముల యొక్క ప్రాముఖ్య ఉద్దేశమే అది. సంఘ శాఖలకు ఆవల నా పరిచయం కొనసాగించడం యొక్క ఉద్దేశమే అది. యేసుక్రీస్తు ఇంకా జీవించున్నాడని, ఆయన ఇక్కడ ఉన్నాడని తద్వారా ప్రజలు ఎరుగుదురు కాక ప్రతి ఒక్క విశ్వాస, ప్రతి ఒక్క సంఘ శాఖ లేక సంఘ శాఖల నుండి ఆయన నమ్ముతున్న వారు తెలుసుకుందరు కాక. ప్రభు నా ప్రక్కన ఉన్నాడు, నేనంతగా కదిలించబడను అని దావీదు చెప్పినట్లుగా తెలుసుకుందరు కాక. ఇప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలో నిలబడి కొరకై వారి 2 రేఖలతో తమ ముఖములను కప్పుకున్నారు. ఎందుకనగా అక్కడే వారు పరిచర్య చేయుచున్నది. దేవునికి పరిచర్య చేయడం కొరకై వారే తమ ముఖములను కప్పుకున్నట్లయితే బోధకుడు ఎటువంటి వ్యక్తిగా ఉండవలనో చూడండి. సిగ్గుతో మన ముఖములను ఎంతగా కప్పుకొనవలసి ఉంటుంది. మనం ఎలాగో జీవించవలసి ఉన్నది. దేవుడు అన్ని విధాలా పరిశుద్ధుడే. తుచ్చుకోనండి, మనం అన్ని వేళలా మెలకువ కలిగి ఉండవలసి ఉన్నది. దేవుని కృపకు భావుల వైపు మనం దిగంబరులమైన పాపులు అవుతాం. ఇదే యేసుక్రీస్తు రక్తము మన పాపము నుండి మనను శుద్ధి కలిగించినది. ఇప్పుడు రెంటితో తమ కాళ్ళను కప్పుకొని ఉన్నారు, అది దీనత్వానికి సదృశ్యం అవుతుంది. మోషేవలి అగ్నిపొదలో దేవుని కలుసుకునే వరకు మోషే అంతగా తను తాను తగ్గించుకున్నవాడు కాడు. అయితే అక్కడ దేవుని అతను సాక్షాత్తుగా చుట్టిన తర్వాత, ఎందుకంటే ఈ వెలుగు వాగ్దానం వచ్చినందుకు పలికి ఉండను. మీరు అర్థం చేసుకుంటారా? ఈ విమోచన కొరకు కాలం ఆసన్నమై ఉండేనని మోషే తెలుసుకున్నాడు. ఇక్కడైతే దైవ సంబంధితమైన వ్యక్తి దిగి వచ్చి మరలా చెబుతున్నాడు, అబ్రహాము యాకోబులకు నేనిచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞప్తి తెచ్చుకున్నాను. మోషే తన యొక్క చెప్పులు విడిచాడు. తగ్గింపది అతని యొక్క సంపూర్ణ పునాది. అది అతను తన చెప్పులను విడిచిపెట్టాడు. పౌలు తనకి పైన అదే వెలుగు దూతను అతను చూచినప్పుడు ప్రభువా అని పిలిచి నేల మీద పడిపోయాడు. అతను గుర్తించాడు తగ్గింపు నేను కాదు ఇక. అయ్యో నేను నశించుతని, సైన్యుడి యెహోవా నేను కన్నులారా చూచితని అని యెషయా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. ఉన్నత శ్రేణికి చెందిన విద్వాంసుడైన పౌలు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. మోషే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. అతడు ప్రవక్త, వాక్యమైన దేవుని అతడు గౌరవించాడు. బాప్తిస్మ యోహాను గమనించు. యోహాను ఏటివుడు నిలబడి ప్రజలకు బాప్తిస్మిచ్చిన తర్వాత అదే వెలుగు ఆకాశించి దిగి వచ్చుట అతను చూశాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అతడు కేక వేస్తున్నాడు. అతడు తను తాను తగ్గించుకునగా యేసు నీటిలోనికి అతని ద్వారా నడిపించబడెను. నిన్నటి రోజు ఇక్కడ ఒక ప్రశ్నను అడిగారు, అది మీ మనస్సులో చెల్లిస్తుంది. యేసు నీళ్ళలోనికి నడిచి వెళ్తున్నప్పుడు నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావేమి అని యోహాను చెప్పాడు. డాక్టర్ రాయ్ డేవిస్ అనే ఒక పెద్దవాడైన బాప్టిస్ట్ సహోదరుడు నాతో ఇలా చెప్తూ ఉండేవాడు, మిషనరీ బాప్టిస్ట్ చర్చిలో అతను నన్ను అభిషేకిస్తూ నా మీద చేతుల నుంచి వెళ్ళి ఏం జరిగింది దాన్ని గురించి అడిగాను, ఏం జరిగిపోతుందో తెలుసా అని అడిగాడు. చూడు, యోహాను తాను బాప్తిస్మం తీసుకోలేదు, అందుకని యేసు యోహానుకు బాప్తిస్మిచ్చాడు. ఆ తర్వాత యోహాన్ తిరిగి యేసుకు బాప్తిస్మిచ్చాడు, ఎందుకంటే యేసు ఆయన బాప్తిస్మ పొందకపోతే యోహానుకు బాప్తిస్మలేడు కాబట్టి. ఓహో అది బాగుందే అని నేను అనుకున్నాను. అయితే ఒక దినాన 2 సంవత్సరాల క్రితం నేను అడవుల్లో కూర్చొని ఉన్నప్పుడు వెలుగైన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అప్పుడు అది ఏమైనది నేను చూశాను. ఆయన బలం బయలుపరిచినప్పుడు నేను అది చూశాను. అదేంటో ఇప్పుడే ఇక్కడే ఉన్నది. చూడండి, భూమిపైన ఎంతో ప్రాముఖ్యమైన మనుషులు ఇద్దరు ఉన్నారు. అందులో ప్రవక్త అయిన యోహాను, మెస్సయ అయిన యేసు ఒకరు. వారిద్దరు కూడా ఆ దినానికి సంబంధించిన వర్తమానాన్ని తెచ్చిన వారు. నీటిలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరు కన్నులొకరిని పట్టుకున్నవి విధేయతతో, అనగా యోహాను తను తాను తగ్గించుకునేలాగా చెప్తున్నాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు వచ్చుచున్నావు అని. ఎప్పటికదే అలాగూ కానిమ్మని యేసు చెప్పాడు. అవునా? అది మనకు తగ్గి ఉన్నది. బహుయతనగా అగుటైన అర్థం, నీతి యావత్తు ఇలాగా నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నది. ఎందుకని? యేసు దేవుడై ఉన్నాడు, యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. ఫలితంగా వాక్యం ప్రవక్తని యోహాను దగ్గరికి వచ్చిన యేసు చెప్పిన వెంటనే అతను అర్థం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పణ లేక బలి అర్పణ చేయబడక ముందు కడగబడవలసి ఉన్నదని. యేసు అర్పణ పడక ముందు లేక అర్పణ చేయక ముందు బాప్తిస్మం తీసుకునవలసి ఉన్నది. ఇప్పటికలా కానిమ్ము అని చెప్పాడు. అవునా? అది మనలను నీతియావత్తు నెరవేర్చుటకు తగిన వారినిగా చేస్తున్నది. కొన్ని నిమిషాల్లో దాన్ని ఒక పాఠముగా మనం తీసుకుందాం. మనము జీవిస్తున్న ఈ గడిలోని వెలుగులోనున్న విశ్వాసులుగా మనకది చూస్తున్నాం. నీతి యావత్తు మనం నెరవేర్చడం మనకు తగ్గినది. ఒక పెంతికోస్తు సంఘానికి పరిశుద్ధాత్మ చేతనే మనమంతా పిలువబడినాము అనుకునే వారికి ఇది తగియున్నది. మనము సహోదరులకు ఒక ప్రత్యేకంగా ఉన్నామనుకునే వారికి ఇది తగియుండలేదు. మన పొందుకునేదిగా పరిశుద్ధాత్మను పొందినటువంటి మన సహోదరులతో మనకి ఒక పని లేదు అని అనుకునే సంఘగా తయారు వారికి ఇది తగియుండదు. అది మనకు తగి ఉండదు. దేవుడు కదలిక కలిగి ఆయన చెప్పినదిగా కార్యాలను చేయటం మనం చూస్తుండగా, ఎందుకంటే ఆ వ్యక్తి మా నిర్మాణాత్మక సంఘాలతో సంబంధించిన వాడు కాదు కాబట్టి పట్టి పట్టినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. అది మంచిది కాదు. మనం క్రైస్తవమై ఉండాలి. మనం పెద్ద మనుషుల వలె ఉండాలి. మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎక్కడికైనా చేరుకుని కరస్పర్శ చేయాలి. అతని పడక మీద దుప్పటి కూడా పర్వాలి కూడా. అవును, అదంతా కూడా దేవుని నీతి నెరవేరుస్తున్నది. అది ఎందుకలాగనగా ఆయన అర్పణము కావచ్చు. యోహానుది ఎదిగాడు, ఎందుకంటే ఆయన మీద వెలుగుడు అతను చూశాడు. ఆ గడియ వరకు కూడా అతను ఎంతో ఘనుడైన అనేవాడని యోహానున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. అయితే ఈ మహాఘనుడైన యేసు వచ్చి చూడ అతని చూచి, నీ వల్ల నేను బాప్తిస్మం పొందవలసి ఉన్నది అని అతను అంటున్నాడు. అయితే నీతి యావత్తు ఇలాగా నెరవేర్చడం మనకు తగ్గినది అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు యోహాను ఒక దేవుని యొక్క దాసునిగా ఒక ప్రవక్తగా ఆ కాలానికి సంబంధించిన దేవుని వాక్యాన్ని నెరవేర్చుటకై వెనుదిరిగాడు అతడు. ఎందుకంటే ఆయనే బలియర్పడి అని అతను తెలుసుకున్నాడు. అతను ఈ విధంగా చెప్పవలసి ఉండేను, ఒక పాపల బొసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, అర్పణ గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల వచ్చుచున్నాడని అతను చెప్పాడు. యాజకులకు అది అర్పణగా అర్పించబడక మునుపు గొర్రె పిల్ల ముందుగా గంగాలములో కడగబలవలసి ఉండను. ఆమేన్. నీతి యావత్తు ఇలాగా నెరవేర్చడం మనకు తగ్గినది. యేసుక్రీస్తు నామమును ధరించిన వెంటనే యేసుక్రీస్తు నామమును ధరించిన స్త్రీ పురుషులు పాపము నుండి దూరము కావలెను. ఈనాడు మన యొక్క ఒప్పుకోలు అది ఎలాగ చెప్పాలో అర్థం కావట్లేదు. జల్లడి వలె తయారైపోతుంది. మనం వెళ్లిపోయి 2 నిమిషాలు ప్రార్థన చేసి వస్తాం. తప్పులు చేసి ఓ ప్రభువా అని అలాగని నాకు తెలియదు, హల్లెలూయా నేను బాగున్నాను వెళ్లిపోవుట. సహోదరుడా, అది అలా కాదు. భయభయాన్ని కలిగి ఉండవలసినది. నీవు ఆ విషయాన్ని ఒప్పుకోవలసినది. నీవు దాన్ని సరిచేసుకోవలసి ఉన్నది. నీవు దాన్ని చేయలేవు. యేసు ఇలా చెప్పాడు, నీ సహోదరుని మీద నీకు వ్యాజ్యమనేలా నీవు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు మొదట నీ వెళ్లి ఆ సహోదరుతో సమాధాన పడి మరలా వచ్చి నీ అర్పణ చేయం. చూశారా, నీతి యావత్తును ఆ విధముగా నెరవేర్చడం మనకు తగియున్నది. పుట్టి పౌడలు వేసుకుని వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీల మీరు, అదేంటో తెలుసా మీకు? వెంట్రుకలను పెంచుకుని సంస్కారం గల స్త్రీల వల్లే మీరు తగియున్నది. మీకు పొట్టి పౌడలు ధరించుకునే మీరు, వస్త్రాలు వేసుకునండి, క్రైస్తవుల వల్లే నడుచుటకు మీకు తగియున్నది. అవును, ఎందుకంటే అది తప్పని బైబిల్ చెప్తుంది. స్త్రీ అలా చేయకూడదు. సిగరెట్లు త్రాగే పురుషులైన మీరు, అది మీకు తగినది. భార్యలా చేయటానికి అనుమతించే పురుషులైన మీరు, మీరు దేవుని కుమారులుగా అప్పుడు పిలువబడతారు. ఒక పురుషుడు వివాహ శుభదినాన్ని చేసినటువంటి ఆ గంభీరమైన ప్రమాణముకు ప్రేమ గౌరవము విధేయతలు మరుగైపోయినవి. అమెరికా దేశంలో స్త్రీ స్వేచ్ఛగా ఉండడానికి హక్కు కలిగి ఉంటున్నది. ప్రతి చోట కూడా ఆమె స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నది. అది అలాగే ఉంటుందని బైబిల్ చెప్తుంది. మన దేశంలో నిర్లక్ష్యపరిన డ్రైవర్లు ఎవరనగా స్త్రీలు అని వారు చెప్తున్నారు. అది తప్పు. నేను నా యొక్క కుమారుడు దేశంలో గుండా వెళ్తూ ముందు వెనకల గుర్తిస్తూ ఒక పుస్తకం పెట్టుకుని ఉన్నాం. ప్రతిసారి కూడా బొబు అని మనం పిలుస్తున్నదే కనిపిస్తుంది. పురుషులైతే పురుషులు, స్త్రీలు అయితే స్త్రీలని వారి కింద మేము గుర్తు పెట్టాం. దేశాన్ని దాటివేసే వరకు 300 బొబులకు వచ్చినవి. అందు 281 స్త్రీలే. వారి యొక్క విధానాలు వారు ఇలా నిర్ణయించగలిగారు. తిరిగి వచ్చి సమాచార ప్రతులు ద్వారా వాస్తవం వారు టెలిఫోన్ నంబర్ కలిగి ఉన్న వారైతే అధికారులు అందమైన ఆడవాళ్ళను అరెస్టు చేయరు. వారిని నిలిపి తిరిగి మలుపు చేయరు. వారిని వెళ్లిస్తారు. అదే కారణం. ఇది స్త్రీల ప్రపంచమైపోయింది. అలాగే అవుతుందని బైబిల్ చెప్తుంది. నిశ్చయం. అలాగే వేదిక నుండి ఉండే బోధకుడు కూడా వారికి వ్యతిరేకంగా చెప్పుడు భయపడతాడు. అయితే నీతి యావత్తు నెరవేర్చుకు మనకు తగియున్నది. అది ఒక చోట పలకబడవలసి ఉన్నది. ఇక్కడ నీ యొక్క గొప్పతనం కోసమో ప్రజాభిమానం కోసమో నీవు చూడవద్దు. నీవు యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఒక ప్రేమ ఖైదేవి, బాధ్యతో బంధించబడిన వాడవైతే నీవు ఆయనకు ఖైదేవి. పరిశుద్ధాత్మ ఏమి చెప్తుందో దానినే నీవు చెప్పాలి, మంచిదేదో దానినే నీవు చెప్పాలి. నీవు ఆయనకు ప్రేమ ఖైదేవి అయిపోయావు. అందుచేత దేని నీవు లెక్క చేయవు. నీతి యావత్తు నెరవేర్చడం నీకు తగ్గియున్నది. దైవ సేవకుడు దాన్ని మాట్లాడాలి. ప్రత్యేకించి పెంతికొస్తు వారైన మీరు వారిని అలాగూ సంపాదించి ఎరిగిన వారు మీరు. ఇక్కడే కొద్ది కాలం క్రితం ప్రఖ్యాతి గడిచిన ఒకరు నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు, స్త్రీలను నీవు అలా వదిలిపెట్టకూడదు అని. ఇలాగా నీవు అలా వెళ్లిపోయి రోగుల కొరకు ప్రార్థన చేయడానికి కొరకై నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను అని చెప్పాడు. అతడు ప్రజలెందుకు నిన్ను ప్రవక్తగా గౌరవిస్తారు అని అడిగాడు. నేను ప్రవక్తను నేనెన్నడూ చెప్పుకోలేదే అని అన్నాను. అయితే ప్రజల్ని నాలా గౌరవిస్తారే అని అన్నాడు. ఆత్మ సంబంధ గొప్ప వరాలు ఎలాగ పొందాలో నీవు వారితో చెప్పవలసి ఉన్నది అని అన్నాడు అతడు. అదే ఈనాడు సంఘంలో ఉన్న పరిస్థితి అని నేను అన్నాను. వారు తమ వెంటుకలు కత్తిరించుకుంటూ చెప్పవద్దు, అదే ఇది ఇంకేదో అని అనవద్దు అని అన్నాడు. నీవు గొప్ప గొప్ప వాటిని గురించి వారికి బోధించవలసి ఉన్నది అని చెప్పాడు. వాళ్ళని నేర్చుకునే స్థితిలో వారు లేనప్పుడు వారికి నేను ఎలా శాస్త్రీయమైన గణితాన్ని బోధించగలుగుతాను అవునా అని అన్నాను. ఒక చోట నుండి నీవు ఆరంభించవనుంది. అందుచేత అడుగుక వెళ్లి అక్కడి నుండి ఆరంభించు. పైనుండి ఆరంభించడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు ఎటువంటి పునాది ఉండదు. అదే ఈనాటి ఇబ్బందికరమైన విషయం సహోదరులారా. నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగినదని దీన్ని స్వీకరించారు. ఈ దేవదూతలను గురించి ఇప్పుడు గమనించు. బాప్తిస్మిచ్చి యోహాను, పౌలు మొదలగు తదితరులు ఆ దేవుని మహిమను, ఆ గొప్ప వెలుగును చూచి దానికి వారు సష్టాంగపడినారు. వారు అవును, వారే దాన్ని కనపరిచి గౌరవించారు. ఎందుకంటే వారు తగ్గించుకున్నారు కాబట్టి. ఏ దేవదూతలు ఆయన సన్నిధిలో పరిచర్య చేయవారు కూడా వారి పాదములను వారి ముఖములను కప్పుకున్నారు. ఇప్పుడు త్వరగా గమనించు, మరి రెండు రెక్కలు వారు కలిగి ఉన్నారు. దీని ద్వారా తమ యొక్క విధిని వారు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? ప్రవక్త ఎటువంటి వాడో తెలియబడుతున్నది. ఆయన సేవకుడు సిద్ధపరచబడిన వాడై ఉండాలి. ఎటువంటి సిద్ధపరచబడిన సేవకుడు అతడు? అతడు ఇక్కడ భూమి మీద మనిషిని చూశాడు. అతను ఎటువంటి అపజయాన్ని పొంది ఉన్నాడో చూడండి. ఆ తర్వాత ఆయన యొక్క సన్నిధిలో పరిచయం చేయు నిజమైన సేవకుడెవరో ఆయన అతనికి చూయించాడు. చూడవలసిన వారు వారే. తర్వాత ఆయన సన్నిధిలో పరిచయం చేసి నిజమైన పరిచర్యకుడు ఎలా ఉంటాడో దాన్ని ఆయన అతనికి ఆయన చూయించాడు. ఇక్కడైతే ఈ సరూపులు వారి యొక్క పరిశుద్ధ ముఖములను పాదములను కప్పుకున్న వారై ఉన్నారు. రెంటితో పరిచర్య కొనసాగించారు. భయభక్తులతో విధేయతతో కార్యదీక్షతో పరిచర్య చేయుచున్నారు. ఆమేన్. అతడు సిద్ధపరచబడి ఉన్న సేవకుడు కాదా? అదేంటో నాకు తెలియదు. భయభక్తితో, విధేయతతో మరియు కార్యదీక్షతతో. ఓహో, నేను మీకు ఇది చెప్తాను. దేవుని యొక్క వరమును గుర్తించి ఆమెతో మాట్లాడుతున్న ఈ మనుష్యుడు మెస్సయ్యేన తెలుసుకున్న ఆ బావి దగ్గర ఉన్న ఆ చిన్న స్త్రీ ఎంతో త్వరితంగా కార్యదీక్ష బూనిందంటే ఆమె కుండనే మరిచిపోయిన నగరంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా చెప్తున్నది, రండి, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడండి, ఈయన మెస్సయ్య కాడా? ఓహో, ఎంత కార్యదీక్షతో ఆమె వెళ్లిపోతుందో చూడండి. మనం ఈ ఉదయాన్నే మాట్లాడిన రీతిగా పేతులు ఆయన యొక్క మాటను లేక వాక్యాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ పడవలోని వృత్తాంతం అని గమనించారా? పేతులు ఆయన వాక్యమును స్వీకరించిన తర్వాత అక్కడ వలను వదిలివేసి పెద్ద చేపలను, విస్తారమైన చేపలను పట్టుకున్నాడు. వెంటనే పేతులు వలను విడిచి కార్యదీక్ష పూనాడు. అది చేయకమునుకు అతడు ప్రభు పాదముల యొద్ద సగిలపడి, ప్రభువా, నేను పాపిని నన్ను విడిచిపోమని అన్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ప్రభు అయిన దేవుని నేను కనులారా చూచిదని అని యెషయా చెప్పిన మాట వల్లే అది లేదా? నిజ విశ్వాసులకు దేవుని యొక్క సన్నిధి ఎటువంటిదో నీవు చూచుట్లేదా? మనం తప్పిదాలు కూడా ఒప్పుకోనం. మనం ఇలా చెప్పాలనుకుంటాం, మేం పెంతెకొస్తు వారము, మేం బాప్టిస్టు వారము, మేం ప్రెస్బిటేరియన్లము అలా అంటుంటాం. అయితే నిజమైన దేవుని యొక్క సేవకుడు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటాడు. దాన్ని అతని విమర్శ చేయడు. ప్రభు అయిన యేసును విమర్శించిన వారెవరు చూడు? పరిషయులు, మత సంబంధికులు ఆయన విమర్శించారు. అయితే నిజంగా ఆయన యొక్క సేవకుని సేవకునిగా ఇంటి కొరకై అంగీకరించిన వాడైతే అతడు తను తాను తగ్గించుకుని కార్యదీక్షతను పుడతాడు. నీవు నన్ను వెంబడించు, నేను చేబులబట్టు జాలుడుగా చేయుదును అని యేసు చెప్పాడు. ఆయనే దేవుడని అతను నిజంగా చూచినప్పుడు అతను కార్యదీక్షను కూడాడు. స్వస్థితుడైన బుద్ధివాడు బైబిల్ లాగా తెలియజేస్తున్నది ఆ దేశమంతటా ఆయన కీర్తిని వెదజల్లాడు అని. బుద్ధివాను కళ తెలియజేయగల దేవుని యొక్క ప్రతినిధి భూమి మీద ఉన్నాడని కనుగొని కార్యదీక్షుడై అతడు దేవుని స్తుతిస్తూ సాక్ష్యమిస్తూ వెళ్లిపోయాడు. పరిశీలతని పట్టుకుని నీకేమి జరిగింది అని అడిగినప్పుడు అతను ఇలా అంటున్నాడు, ఎందుకలా మీరు అడుగుతున్నారు? నేను మీకు తెలియజేయలేకున్నాను, మీతో వేదాంతం వాదించలేకున్నాను. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, నేనొక్కప్పుడు గుడ్డివాడైంటిని ఇప్పుడు చూతుచున్నాను అని చెప్పాడు. అతను నిజంగా కార్యదీక్షితుడైనాడు, ఎందుకంటే ఆయన యొక్క కీర్తిని ప్రతి చోట అతను వెళ్ళాడు కాబట్టి. ఆయన యొక్క కీర్తిని చూచుటకు లేక చాటుటకు నీవు ఒకవేళ దైవసేవకుడు కాకపోవచ్చు, అయితే నీవు యథార్థంగా జీవించినట్లయితే నీ జీవితమే ఆయన కీర్తిని ప్రచురిస్తుంది. పెంతెకోస్తు దినానటువంటి ఆ పేదవారు, చేపలు పట్టుకునే ఆ మంద, సుంక వసూలు చేయే ఆ మొదలగవారు చిన్న చిన్న ఉద్యోగాలతో ఆయన ఘనపరిచరి. దేవుని యొక్క వాగ్దానముతో వారికి వెళ్లారు. మేడగదిలో 10 దినాలు వేచి ఉండారు. అప్పుడు వేగముగా వచ్చి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం చకస్మాత్తుగా వచ్చి వారు కూర్చునిన ఇల్లంతయు నిండెను. వారు కార్యదీక్షతను పూనారు, ఎందుకంటే దేవుని వాగ్దానం ప్రత్యక్షమోట వారు కనులారా చూశారు. దేవుని యొక్క వాగ్దానం వారికి రుజువు చేయబడినది, అది వారిని కార్యదీక్షితులుగా చేసినది. ఆయన యొక్క వాగ్దానం ఎప్పుడైతే నెరవేర్చబడినదో అది వారిని కార్యదీక్షితులుగా చేసినది. స్నేహితుడా, నేను ఇది చెప్పవచ్చునా, దేవుని యొక్క రాజ్యంలో గత 1-2 సంవత్సరాల్లో మనం ఏమైతే చూచి ఉన్నామో అది తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునికి కార్యదీక్షను కలుగు చేస్తున్నది. అయితే దాని విషయం ఏదంటే మనము దాన్ని గౌరవించడం లేదు. అది దేవుడిని గ్రహించడానికి ఏదో కొద్దిగా ఇష్టయితే మనం చెప్తున్నాము, ఏదో కొద్ది చిన్న విషయాలు చూడాలనుకుంటున్నాము, ప్రేరేపితులైపోతున్నాము, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము, మన హృదయపూర్తిగా నమ్ముటకు ఆ విషయాలు చేయాలనుకుంటున్నాము. అయితే అది నిజంగా దాన్ని నమ్మడానికి, నిజంగా గౌరవించడానికి నిజంగా వచ్చినట్లయితే అది మనల్ని కార్యదీక్షితులుగా చేస్తుంది. ఆ ఉదయవేళలో ఆవికి వెళ్తున్న మార్గంలో దేవదూత మరియను కలుసుకుని పురుషుడు ఎరుగునప్పటికీ నీవు ఒక కుమారుని కనబోతున్నావు అని ఆమెతో చెప్పినప్పుడు అది ఆమె కార్యదీక్షత చేసినది. ఆమె వెంటనే వెళ్లి పురుషుడు ఎరుగునప్పటికీ ఆమె కుమారుడు కనలై ఉన్నదని ప్రతి ఒక్కరికి చెప్పింది. ప్రజలేమని చెప్పినప్పటికీ దానిని ఆమె లెక్క చేయలేదు. నిజంగా ఆమె దేవదూతను కలుసుకున్నది కాబట్టి అది ఆమెను కార్యనిర్వహణలుగా చేసినది. పరిశుద్ధాత్మ ఆమె మీద ఉన్నదని, ఆమెలో జీవాన్ని సృజించుతున్నదని ఆమె గ్రహించగలిగినది. ఓ, అట్టిదాన్ని మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది! పరిశుద్ధాత్మల పైన ఉండి ఒక విశ్వాసాన్ని సృజించగలదని గ్రహిస్తే ఎంత బాగుంటుంది! అనేక విధములుగాను అనేకమైన వరములతోనూ ఆయన మనలో వ్యక్తపరచుకొనుచు ఎత్తబడి సంఘానికి ఒక విశ్వాసాన్ని చేకూరుస్తారు. అది మనల్ని కార్యనిర్వహణగా చేస్తున్నది. విధితతోనూ భయభక్తులతోనూ ఏమి చేయమని కోరితే అలాగూ చేయడం ద్వారానే అలా జరుగుతుంది. అగ్నిస్తంభము రుజువు చేయబడినది కాబట్టి సంగమనంతరిని కార్యదీక్షలకు ఉంచుతున్నది. ఆయన రాకడ గుర్తులు సమీపమై ఉన్నవి. ఇస్రాయల్ తమ స్వదేశానికి తిరిగి వెళ్లి ఉన్నారు. యేసులాగు చెప్పాడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. ఇస్రాయేళ్లు తమ స్వదేశానికి తిరిగి వచ్చి వారి దేశముగా నిర్మాణమైన తర్వాత ఆ తరము మెస్సయ యొక్క రాకడను చూచును. గత దినమందు పాలస్తీన దేశమందలి రబ్బీ నుండి ఒక వస్తువు నేను పొందుకున్నాను. అది నన్ను ఎంతో గుర్తింపు కలిగిస్తుంది. అక్కడ ఒక ద్రాక్షవల్లి ఉన్నది. 100 సంవత్సరాలు పెరిగిన రీతిలో ఈ సంవత్సరం పాలస్తీనలో ఆ విధంగా పెరిగినది. యూదుల ద్వారా అది ఈ విధంగా చెప్పబడుతున్నది. మరలా ద్రాక్షవల్లి తిరిగి పెరిగినట్లయితే మెస్సయ్య ఆయన మార్గాన ఉన్నాడనే వారు చెప్తున్నారు. బబులోను నుండి తిరిగి వచ్చిన జ్ఞానులు, వారు నక్షత్రాలను చదివేవారు. అక్కడ ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి నక్షత్రాల గురించి పట్టణం చేసినప్పుడు 3 నక్షత్రాలు ఒకే దారిలో కాన్పించిన వారు చూశారు. హాముషేము యాపెతు నక్షత్రం, అవి కాన్పించి ఒకే వరుస అగుచుండెను. ఆ విజ్ఞాన శాస్త్ర విశ్వాసులది ఎరిగి ఆకాశ జ్యోతులు ఎలా ఎటు కదులుచున్నవో వారు కనిపెట్టి ఉన్నారు. అవి ఒకే వరుసలో ఇర్షలే వైపు వచ్చిన వారు చూశారు. వారు బబులోను వైపే ఉన్నట్లయితే దాన్ని చూడాలంటే పశ్చిమ దిశనున్న ఇర్షలే వైపుకే వారు చూస్తారు. అవి వచ్చుచుండే వారు చూచి ఒకే వరుసగా వెన్ని బొచ్చుచుట వారు గ్రహించారు. భూపైన మెస్సయ్య ఉన్నాడు, మహిమ ఆయనకే కలుగును కాక. ఇశ్రాయేలు తమ దేశానికి వచ్చుచుట మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సంఘములో క్రమరించబడ మనం చూస్తున్నప్పుడు, సంఘము సమాలోచనలు సార్వత్రిక సంఘ వార్తలు ఏకమవడం మనం చూస్తున్నప్పుడు, రోమన్ కత్తలిక్ ప్రొటెస్టాంట్ల వారు ఏకమైపోవడం మనం చూస్తున్నప్పుడు, ఓ ఆయన పెళ్లి కుమార్తె ఎత్తుకుని పోవటకు మెస్సయ్య నవ్వుతున్నాడు. ఇక్కడ నుండి మనము కదిలిపోవడం కొరకై కలుగు విశ్వాసం మనం పొందడానికి కొరకై దేవుడు వరములను క్రమరిస్తాడు. ఒక దినాన రాకల్లో ప్రవేశించడం కొరకై అలాగే చేస్తారు. రోగులను స్వస్థపరచుడా, గుడ్డి వారి కళ్ళు తెరవ చేయుట, చనిపోయిన వారి తిరుగులేపుట, తద్వారా విశ్వాసం పొందుటకై ఆయన చేయుచున్నాడు. ఆకాశమందు గంభీరమైన సూచనలు, దేవదులు ఒక నక్షత్ర కుటుంబంగా ఉంచుట, కొన్ని నెలల క్రితమే అది జరుగుతుందని తెలియజేయబడదని శాస్త్రులు చూచుట, అక్కడ అది ఉన్నది, అది పత్రికలో ఉన్నది, అది జరగకమనిపోయి కొన్ని నెలల క్రితమే అది తెలియజేయబడినది. ఏడుగురు దేవదులు దిగివచ్చి ఆరు ముద్దలున్న దేవునికి మర్మము సంపూర్ణమైన ప్రత్యక్షత తెలియపరచబడుతుందని అని చెప్పబడింది. అది అలా జరుగుతుందని ముందుగా ఆయన ఏ విధంగా చెప్పున్నాడో అది అలాగే జరిగినది. వారి చూచి అక్కడ ఉన్నటువంటి మరోమైన రకరకాల దృశ్యాల వారు కనుగొన్నారు. ఒక విధమైన దైవ సంబంధమైనవి ఇవి అని వారు చెప్పారు. వారు వాటిని ఎగిరే తట్టలని ఆకాశ భీకర గుర్తులని పిలిచారు. గుర్తులు ప్రభుని యేసులు అక్కడ అతి సమీపమని ఈ గుర్తులు మనకు గుర్తు చేస్తున్నవి. ఇక్కడ ఒక చిన్న ద్రాక్ష తీగ పంట వేయబడి ఉన్నది. ఇశ్రాయేలు తమ దేశమే, ఆమె యొక్క దేశమే పొందుకున్నది. తన సొంత జెండాను చేకూర్చుకున్నది. ప్రపంచంలో అతి పురాతనమైన జెండా, ఆరు కొనాలతో ఉన్న దావీదు జెండా తిరిగి 2500 సంవత్సరాల తర్వాత ప్రప్రదంగా ఎగురుతున్నది. వారికి తమ సొంత సైన్యం ఉన్నది, ప్రథమంగా వారికి తమ సొంత డబ్బు ఉన్నది, ఐక్య సమితిలో వారు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. 2500 సంవత్సరాల తర్వాత ప్రప్రదంగా వారి దేశముగా ఉంటున్నారు. వారు ఒక చోట కూర్చోబడుతున్నప్పుడు నాయకుడని యొక్క టేపు పటం కూడా ఉన్నది. దాన్ని మనం మధ్యరాత్రికి 3 నిమిషాలని పిలుచుతున్నాం. అందులో ఈ యూదులు ఈ విధంగా అడిగారు, పెద్ద వయస్కులను వైపుల మీద మోసుకుని మూటలు కట్టుకుని తీసుకుని వస్తున్నారు. వారు ఇలా అడిగారు, మీరు మీ స్వదేశానికి చనిపోవడానికి వస్తున్నారా? అంటే లేదు, మేము మెస్సయ్యను చూచుటకై వస్తున్నాం అని అన్నారు. ఆమె వారి ప్రశ్నల మీద చూసినట్లయితే అది దేవునికి క్యాలెండర్ గా పిలువబడుతున్నది. మెస్సయ్య త్వరగా రాబోతున్నాడు, మనల్ని మనం తగ్గించుకోవలసినది. మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండగలుగుతాము, ఏ విధంగా మనం కార్యదీక్షను కలిగి ఉంటాము, కుడి ఎడమలుగా చెదిరిపోయిన విత్తనాలైన ప్రతి ఆత్మను రక్షించుకే మనం చేయగలిగినంతా చేయలేదు. అయితే ఆ విధంగా చేయడానికి బదులుగా ఇలా చెప్తుంటాం, దేవునికి మహిమ కలుగును కాక ఈ రాత్రి వెళ్లాలనుకోవటం లేదు, నేను ఇంటి దగ్గరే ఉండి ఈ రాత్రి మంచి చిత్రాన్ని చూస్తుంటాను అని అనుకుంటున్నాను, అది ప్రార్థనాకూటం అని అంటారు. ఒక నిద్రిస్తున్న సంఘం, లౌదికి సంఘం, ధనవంతమైనది. అయ్యో, అక్కడే మనం ఉన్నాం, అది మనల్ని కార్యదీక్షలుగా చేయాలి. ప్రవక్తలనే మనము కూడా స్వగర్వాన్ని సంఘ శాఖ నుంచి బయటకు వచ్చుడా చూచుచున్నాము. ఏషియా ఏ విధమైనది చూశాడో ఈ రోజు సంఘములో అట్టిదాన్నే మనం చూస్తున్నాం. దేవుడి చేత ఘనత చెందినవాడై తను తాను హెచ్చించుకుని కుష్ఠరోగం వల్ల మొత్తమడిన వ్యక్తిని అతను చూశాడు. నాడు కూడా అలాంటి విషయాలని తమను తాము హెచ్చించుకున్న సంఘశాఖలను చూస్తున్నాం మనం. వారికంటే మేమే పెద్దవారు, మరందరికంటే మేమే చాలా మంది జనమున్నాం అని చెప్పుకునేవారు, తమ తాము హెచ్చించుకునేవారు. అవిశ్వాసమని కుష్ఠరోగం వారిని మొత్తినది. వారు వెలివేయబడిన వారు. ఆ తర్వాత తలలోకుడు కలిగిన దర్శనాన్ని మనం చూడవలసి ఉన్నది. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దాన వాక్యమైన యేసు క్రీస్తును అది మనల్ని కనపరుస్తున్నది. అవునండి, ఎవరో మానవ నిర్మితమైన పలుకుబడి కాదు, అది దేవుని చేతనే కలుగునటువంటి పలుకుబడి. అది విశ్వాసమేళ్ల వారికి ఉన్నటువంటి పలుకుబడిని వారు వదులుకుంటే, ఎందుకంటే 3 సిద్ధాంతాల కొరకై దాన్ని వారు మార్చుకున్నారు. ఆ పాతకాలపు ఉజ్జీవలే వారి కొరకై తయారు చేసుకున్నారు. వారు వేదిక వెనకాల అభిషేకించిన స్థానాన్ని ఆక్రమించ ప్రయత్నిస్తున్నారు మరియు సత్యమైన వాక్యాన్ని తిరస్కరిస్తారు. ఆ వేదిక నొద్ద ధూపం వేయటకు, ఉజ్జీవల చేయటకు వారికి ఇలాంటి పని లేదు. క్రైస్తవని చెప్పుకుంటున్న ఒక వ్యక్తికి వాక్య సత్యాన్ని తృణీకరించు ఆ వ్యక్తికి వేదిక నొద్ద ధూపం వేయటానికి ఆ పనికి అనుమతి లేదు. సుమా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది దేవుల వల్ల దీవించబడ్డానని చెప్పుకునే ఒక వ్యక్తికి ఆ బైబిల్ని అందులోని సత్యాన్ని తృణీకరిస్తే అతనికి అధికారం లేదు. ఒక మూఢ సిద్ధాంతమునకు మరి ఇంకో దానికోసము దాన్ని విడిచిపెడితే ఉజ్జీవలే అలాంటి వ్యక్తి కూడా పాపము అవిశ్వాసం అనే నిండు కుష్ఠరోగంతో ఉంటున్నాడు. అతడు ఆ స్థానాన్ని నుండి నిలిపివేయబడ్డాడు. ఆ విధిలో ఒక స్థానాన్ని వారు తెలివితేటలతో పూర్తి చేస్తారు. నేను డాక్టర్, పిహెచ్డి, ఎల్ఎల్డి ఇంకా 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 చెప్తుంటారు. అవునా? వారు దాన్ని తొలగించి పరిశుద్ధాత్మ అభిషేకం ఒకరుకు విద్యను చొరవ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మనిషి బైబిల్ తీసుకుని ఏదో ఒక విద్యాలయంలో దాన్ని కొంత భాగాన్ని వివరిస్తుంది. అది ఇక్కడ పెట్టేసి నీ కొరకు బాగా కనిపించే రీతిలో తయారు చేసుకుంటాం. అదే తెలివితేటలు. అది ఎందువల్లంటే ఈ దూతలను గురించి బాగా చదివి 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 అవి ఎలా సంకేతం చేయాలో నేర్చుకున్నాడు కాబట్టి. అయితే ఒక విషయాన్ని మీకు చెప్తాను. దేవుడు ఆయన వాక్యంలోకి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఏకము చేయుట మాత్రమే కాదు కానీ దాన్ని ప్రత్యక్షపరిచి దాన్ని రుజువు చేసి దాన్ని బహిర్గతం చేసి రుజువు చేస్తాడు. అది సత్యము అని. అదే వాక్యం యొక్క సత్యము. అదే దేవుడు ఆయనకు ఆయనే తెలుపుట ప్రవక్తను దర్శనం పరితాపము కలుగు చేస్తున్నది. ఓ దర్శనం యొక్క అందులో ఉన్న విషయాలు అతని భయపడినవి. అది ప్రవక్తని కల్లింపజేస్తున్నది. గుర్తుంచుకోనండి, ఒకని మానవుని వైపు ఒక మానవుని వైపు అతను చూస్తూ ఉండెను. అయితే సత్యమైన ఒక దాన్ని అతను చూచినప్పుడు మనిషి యొక్క పరిశుద్ధ జీవితాన్ని అతను గమనించాడు. అతను ఓడిపోవటం అతను గమనించాడు. అతను కుష్ఠరోగి చనిపోవటం అతను చూశాడు. మీ యొక్క సంఘ శాఖల్లో కూడా మీరు అలాంటి దాన్ని చూస్తుంటారు. వారందరూ ఏమైపోయారో మీరు చూశారా? మీ యొక్క గొప్ప ఎక్యుమెనికల్ మూవ్ అనగా మత సమానమైన గొప్ప కదలిక, మత సమాన కదలికల్లో ఒక సంఘము లేకుండినట్లయితే, ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో అలా లేనట్లయితే ఆ సంఘం ఒక సంఘముగా వినియోగపడదు. ఎలాంటి దైవ సేవకుడు కూడా ఎవరికి పరిచయం చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మరణపాత్రుడవుతాడు అతడు. బయట ప్రజలకు ఎటువంటి ఆశీర్వాదాలనైనా అతను ఇచ్చినట్లయితే అతడు మత సమాన కదలికలో ఉండవలసిన వాడై ఉంటున్నది. నూతన వారి ద్వారా అది నిష్కర్షగా నేడు వ్రాత పత్రంలో ఉండి ఉన్నది. అతని పేరు నేను మరచాను. చూశారా, అది వాస్తవం. మీ యొక్క సంఘము ఆరాధన చేసుకోకూడదు. అది ఒక సామాన్య గది అవుతున్నది. రండి, దుర్రముఖ యొక్క ముద్ర ఎప్పుడో కార్యాచరణ దాల్చినది. మనం దాని వైపు చూస్తున్నాం. కళాన్ని చూసినట్లయితే ఓ సంఘము కార్యదీక్షతో ఉండవలసి ఉన్నది. నిశ్చయం అది అలాగే ఉండవలను. ఇప్పుడు దర్శనం యొక్క ఫలితాలు గమనించు. అది ప్రవక్త పట్ల ఏమి చేసినవి? ఆ మనుషుని గమనించిన తర్వాత అది నిష్ఫలమైపోయినది. ఆ మనుషుడిపై దేవు కోపడం, అతని నుండి ఆయన మార్చుకోవడం, అతని కుష్ఠరోగంతో ముట్టడం, ఇవన్నీ అతను చూశాడు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లిపోయి, ప్రభువైన దేవా, నీవే దేవుడు అని నేను తెలుసుకున్నాను అని అన్నాడు. నేను అక్రమైన దాని వైపే చూస్తూ ఉంటే అటు తర్వాతనే దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం మాత్రమే కాదు, ఆ దర్శనం రుజువు చేయబడినది. ఎందుకంటే వారి మధ్య శరీరూపులు ఎగురుచు తిరుగుచుండ అతను చూశాడు. చిట్టు చివరికి వారి యొక్క స్వరాలు దేవాలయం యొక్క గడప కమ్ములను వణికింపజేసినవి. చూడండి, ఆ తర్వాత అతను నిజమైన ఒక దాన్ని చూశాడు. అతని ప్రవక్త అయినప్పటికీ దేవుని వాక్యము తన దగ్గరకు వచ్చు ప్రవక్త అతడు. అంటే అతడు ఈనాడు కూడా అతడు ఎవరిని చూస్తున్నాడో ఆ నాయకుడి ఉజ్జీయ ఆత్మను అతడు కలిగి ఉండలేదు. ఉజ్జీయ అతని యొక్క పెద్ద పాస్టర్ గారిని అతన్ని చూడలేదు. వాక్యమందు అతను అపజయముందు చూశాడు. తనకు సంబంధం లేనిటువంటి కార్యనిర్వహణకు తాను చేయబోచుండగా అట్టి మనిషిని వాక్యము గద్దించుట చూడగా తర్వాత ఏం జరిగింది? అతను తలెత్తుకొనగా అతని ప్రభువును చూశాడు. గీతల మధ్యములతో నీవు చూడగలిగావా? చదవగలిగావా? నేను ఇప్పుడేం చెప్పుచున్నాను చూడగలవా? ప్రభుని యేసు అది వాగ్దానం చేశాడు. లోతు దినాలలో ఉన్న రీతిగా మనుష్య కుమార్ దినాలలో ఉండును అని ఎవరైతే బైబిల్ రాశారో అదే దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని ఆయన చెప్పాడు. నేను చేయకున్నాయని విశ్వాసం ఉంచువాడు నువ్వు చెయ్యను అని చెప్పాడు. దాని భావం ఏంటో మీరు గ్రహిస్తున్నారా? అటు తర్వాత ఆ సహృదయం గల మనుష్యుడు దేవుని మహిమను చూశాడు. కార్యదీక్షతో అది ఉండడు చూశాడు. ఒక పాపి వెళ్ళి అతని కేకవేశాడు. పాపి నేను తను తాను ఒప్పుకున్నాడు పశ్చాత్తాపము. అంత క్రితం వాస్తవికమైన అలాంటి దాన్ని ఎన్నడూ చూడలేదు. అతడు పాపి అని పశ్చాత్తాపము ఒప్పుకున్నాడు. అయితే ఏం జరిగింది? ప్రవక్త ఎప్పుడైతే పశ్చాత్తాపం తొప్పుకోవడం మొదలు పెట్టాడో నిజమైన శుద్ధీకరణ అప్పుడు వచ్చినది. ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఒప్పుకోలు చేస్తారో ఇలాంటి స్వస్థత కూడా అవసరం లేదు. నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, నీ యొక్క అపనమ్మకాన్ని ఒప్పుకున్నట్లయితే, నీవు చేస్తున్న తప్పుడు కార్యాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎవరు చేయగలడు? పశ్చాత్తాపం లేనంత వరకు కడగబడడం అనేది ఉండనే ఉండదు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జిల్లు మధ్య నివసించువాడను, నేను నశించుదని అని యెషయా ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పశ్చాత్తాపం ఒప్పుకోలు కలిగినది. అప్పుడు నిప్పుతో సెరూపులు వచ్చారు. గమనించారా, అతని శుద్ధి చేయడం కొరకై ఆయన ఎన్నడూ సెమినేరీని వినియోగించలేదు. అతని శుద్ధి చేయటకు ఆయన ఎన్నడూ శాస్త్ర గ్రంథాలను వినియోగించలేదు. అగ్ని ద్వారానే అతన్ని శుద్ధి చేశాడు. దేవుడు ఇప్పుడు కూడా తన యొక్క సేవకులను వీధి నిర్వహణలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే, అగ్ని ద్వారానే కాల్చుతాడు. దేవుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తాడు. విద్య ద్వారా కాదు, పుస్తకాల ద్వారా కాదు, తెలివితేటల ద్వారా కాదు, సంఘశాఖతో కాదు, పరిశుద్ధాత్మక అగ్ని ద్వారా దేవుడు ఆయన యొక్క సేవకులను శుద్ధి చేస్తాడు. అటు తర్వాత పశ్చాత్తాప ఒప్పుకొన్న తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత, ఆ తర్వాత ఆజ్ఞ వచ్చినది. అటు తర్వాత బయలుదేరు ఆజ్ఞ వచ్చినది. పశ్చాత్తాపడిన తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత, ఆ తర్వాత శుద్ధి చేయబడిన యెషయా దేవునికి జవాబిస్తూ ఇలా చెప్తున్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపుము అని అంటున్నాడు. పశ్చాత్తాపడి శుద్ధి చేయబడి అగ్ని వల్ల శుద్ధి చేయబడిన తర్వాతనే శుద్ధి చేయబడిన యెషయా పనికి సంసిద్ధమవుతున్నాడు. ఆదర్శంగా ఉండి కొరకై సంసిద్ధమవుతున్నాడు. ఇతరులు తన వలన పలుకుబడి ఉండి కొరకై అతను తన జీవితాన్ని అర్పించుకున్నాడు. అతను ఒప్పుకొలు చేసే వరకు, అతను శుద్ధి చేయబడే వరకు, అతను చాలా తక్కువ పలుకుబడి కలిగి రజు చేతిలో కెలుబొమ్మయ్యాడు. ఇప్పుడైతే శుద్ధి చేయబడి ఒప్పుకోలు కలిగి ప్రవక్త గౌరుడు కొరకై పిలువబడినాడు. బైబిల్ 66 పుస్తకంలో ఉన్న సంపూర్ణమైన బైబిల్ రాయటకు దేవుని వల్ల అతను అనుమతి చెందాడు. ఆది కాండముతో ఆరంభించాడు. గ్రంథం మధ్యలో బాప్తిస్మిచ్చి యోహాను అందులో నేరుగా 1000 పరిపాలన వరకు యెషయా 65-66 అవును ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలోని బయట రేఖలు అతను రాశాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అతను చూచినప్పుడు అతను తాను తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి. అతను ఏమి చేశాడు? అతను చేసిన తర్వాత తను తను తగ్గించుకుని శుద్ధి చేయబడి ప్రత్యేకించబడి ఆజ్ఞ పొందిన తర్వాత కోట్ల కొలది ప్రజల వలన అతను పలుకుబడి పొంది ఉంటున్నాడు. ఇగో ఇక్కడ అతని పుస్తకం ఉన్నది. ఆ కాలం మొదలుకొని ఈ కాలం వరకు పలుకుబడి కలిగినట్లుగా రాతతో ఉన్న యెషయా పుస్తకం ఇదిగో అతని పలుకుబడి దాటిపోతున్నది. వారి క్రియలు వారి వెంట వచ్చునని బైబిల్ చెప్తున్నది. లేక పద్మలో పరిశుద్ధాత్మ యోహంతో చెప్పినట్లుగా నీవు ప్రజల గుర్చియు జనముల గుర్చియు ఆయా భాషలు మాట్లాడే వారిని గుర్చియు మరలా ప్రవచింప అగత్యము. ప్రణ గ్రంథము ఇంకా ప్రవచించునే ఉన్నది. వారు తమ ప్రయాసమనేది వారి క్రియల వారి వెంట వెళ్లను. వారు కలిగి ఉన్న ఆ పొలుకుబడి వారి వెంటనే వెళ్ళొచ్చున్నది. చూశారా, అది వాస్తవం. ఈ రోజు పలుకుబడులకు అవే విషయాలు మనం చూస్తున్నాం. మనం పలుకుబడి కలిగి ఉండాలి. మనం పలుకుబడి కలిగి ఉండక ముందు దేవుని ద్వారా మనం గుర్తించబడాలి, మనం శుద్ధి చేయబడాలి, మనం తగ్గించుకోవాలి, మనం క్రిందకి దిగాలి. అవునా? నీవెంతటి వాడవో నేను నువ్వు తెలుసుకోవాలి. నీవు వట్టివాడవు, నేను వట్టివాడను, మనమంతా వట్టివారం. ఆయనైతే సమస్తమైన వాడు, సమస్తమైన స్తుతులకు ఆయనే అర్హుడు. ఓ దేవుని గొర్రె పిల్ల, నేడు మన యొక్క అక్కరి ఏదనగా తిరిగి దేవాలయమునకు వెళ్ళుటే, దేవుని బలిపీఠమునకు తిరిగి వెళ్ళుటే మనం ఎక్కడైతే సమర్పణ చేసుకునగలమో అట్టి మన హృదయాలను బలిపీఠముగా చేసుకునడం. అప్పుడు సైన్యములకు ప్రభువైన దేవుడు ఈ కడవరి దినాలలో దిగివచ్చి ఆయన ఇక్కడ మొదటిగా ఏమి చేశాడో దాన్ని చేస్తాడు. నేను నశించదని అయ్యో శ్రమ అనే దాన్ని అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు.
When the coal of fire had touched the prophet, making him as pure could be, when the voice of God said, "Who'll go for us?" then he answered, "Master, here send me." Is that right? Amen. Let's sing it. Speak, my Lord. Speak, my Lord. speak, then I'll be quick to answer me. Speak, my Lord. Speak, my Lord. Speak, and I will answer. Lord, send me. Listen, friends. Millions now in sin and shame are dying. Listen to their sad and bitter cry. Hasten, brother, hasten to their rescue. Quickly answer, Master, here am I. Now speak, my Lord. Speak, my Lord. Speak, and I'll be quick to answer thee. Speak, my Lord. Speak, my Lord. Speak, and I will answer. Lord, send me. You love
me? Mida ayina premistunara. Manam talla uchukoni oka kshanam deenni gurinchi alapana chestam. అగ్నికరము ప్రవక్తన ముట్టెను ఆలాపన చేద్దాం ఇప్పుడు.
మేకింగ్ హిమ్ యాస్ ప్యూర్ యాస్ ప్యూర్ కుడ్ బి వెన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సెడ్ హూ గో ఫార్ us దెన్ హి ఆన్సర్డ్ మాస్టర్ హియర్ సెండ్ మీ. Speak, my Lord. Speak, my Lord. Speak, and I'll be quick to answer thee. Speak, my Lord. Speak, my Lord. Speak, and I will answer. Lord, send me. Heavenly Father,
పరలోకపు తండ్రి, సకలమైన అవిశ్వాసమును శుద్ధి చేయమని మేమిద్దరు చూస్తున్నాం. వాస్తవంగా కోట్ల కొలది మంది ఇప్పుడు పాపములోను అవమానములోను మృతులైపోతున్నారు. ప్రభువా, మేము చెప్పుకున్నది మేము కలిగి ఉండకపోయినట్లయితే మాకు ఏమి ప్రయోజనం? మేము నిజంగా తెలుసుకున్న తర్వాత అది వాస్తవంగా జరగకుండినప్పుడు మా జ్ఞానం చేత అది జరిగినదని ఊహించినట్లయితే దానివల్ల మాకేమి ప్రయోజనం? మా పరలోకపు తండ్రి, మా యొక్క సమస్త విధమైన అవిశ్వాసం నుండి నీవు మమ్మల్ని ఇప్పుడే శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. జీవితంలోని ప్రకృతి కార్యాలను అలా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభుని యేసు రక్తము ద్వారానే మేము శుద్ధి చేయబడగలం. గత దినాన ఉదయ వేళ ఆ యొక్క దర్శనాన్ని బట్టి చికాగోలోని ఈ గుంపు పెళ్లి కుమార్తెలు భాగమై ఇక్కడ ఎదురు చూస్తున్నది. అది ఎలాగో నేను పట్టుకోవాలో నాకు తెలియదు ప్రభువా. నేను కేవలం విత్తనాలు చల్లిన చోటనే చల్లగలను. దేవా, నేను ఇలాగూ ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఈ రాత్రి ఇలాంటి అనుభవాన్ని కలిగినంత వరకు దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షపరచబడట వారెన్నడూ చూడనట్లయితే, దాని యొక్క ఫలాన్ని వారెన్నడూ అనుభవించినట్లయితే, దేవుని యొక్క సకల వాక్యాన్ని వారి బ్రతుకులు సంపూర్చుకున్నట్లయితే, ఇంకా ఆ విధంగా లేనట్లయితే, అది ఈ రాత్రి వారు చేయులాగిన సహాయం చేయండి. తండ్రి, అనుగ్రహించండి. దీన్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఇప్పుడు భయభక్తులతో ఉండండి. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు అలా చేస్తారని నా యొక్క నిరీక్షణ. నేను మూఢభక్తి గలవాడను కాను, అది నాకు తెలియనే తెలియదు. మూఢభక్తి గలవాడిని దేవుడు ఘనపరుస్తాడని నేను నమ్మను. ఈ సంవత్సరం నెట్లు కూడా సువార్త బలంలో ఒకటేదో జరగనే ఉన్నది. నేను మీ యొక్క సహోదరుడను. అయితే నా నిండి హృదయంతో నేను నమ్ముతున్నాను. దేవుడు నాతో చెప్పాడని నేను చెప్పట్లేదు. అయితే ఇప్పుడు జీవిస్తున్న ఈ తరము రాకడకు ఒక సాక్ష్యమై ఉంటున్నది. అది ఎంతో దగ్గరగా ఉందని నేను నమ్ముతాను. మరొకటి వచ్చుడు నేను చూచుట్లేదు. చూడండి, ప్రతిదీ కూడా తన తన స్థానానికి చేరుకోవడం నేను చూస్తున్నాను. సదమ దహించబడక మునుపు జరిగిన ఆఖరి సంఘటన గుర్తుంచుకునండి. ప్రభు మానవ శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన మనిషి. ఆయన మాంసం భుజించాడు, ఆయన ఆవు పాలు త్రాగాడు, జొన్నరొట్టె తిన్నాడు, అవుదుడ మాంసం తిన్నాడు, ఇక నిలబడి భుజించాడు. అయినప్పటికీ ఆయనతో మాట్లాడే అబ్రహాము సర్వాధికారైన దేవుడిని పిలిచాడు మానవ శరీరంతోనే. అవునా, ఆఖరి దినాల్లో ఆయన చేయబోతున్నానని మాదిరిని ఆయన చూయించుచుండే. యేసు దాన్ని తిరిగి వివరణ ఇచ్చాడు. ఆయన చేసిన పరిచర్యను గమనించండి. ఆయన వాగ్దానాన్ని ప్రప్రదంగా ఆయన వివరణ ఇచ్చాడు. దాని యొక్క వేదాంత భాగాన్ని మీరు గమనించండి. నేను మీ కొరకు ఒక వాగ్దానాన్ని చేశాను, నేను దాన్ని ఇప్పుడు స్థిరత చేయుటగా ఇక్కడ ఉన్నాను. మనకిప్పుడు ఆ వాగ్దానం ఎలాగ తెలుస్తుంది? దాన్ని గమనించండి. వారు కనిపెట్టారు, అగ్ని కుమ్మరించబడక మునుపు వాగ్దాన కుమారునికి అతని కొరకు శారా అబ్రహాములు కనిపెట్టారు. దేవుడు శరీరధారిగా కనిపించి వారి ముందు అద్భుతం చేశాడు. ఆయన రాకడికి ముందు అలాగే ఉంటుందని యేసు వివరణ ఇచ్చాడు. ఆయన కుమారుని వాగ్దానం. ఇప్పటి వరకు దాన్ని గమనించాము. 15 సంవత్సరం నుండి జరుగుతున్నది, సంఘం అధోస్థితికి పోతుంది. లౌదికి సంఘ కాలంలో మనమున్నానటానికి ఆశ్చర్యం ఏమీ లేదు కదా. పరిశుద్ధాత్మికుడే ఉన్నారు. మనం రోగుల కొరకు ప్రార్థించుచున్నాము. అయితే నేను వేదిక పిలుపునివ్వబోతున్నాను. ఉపన్యాసకుల కొరకు, ఏ ఉద్యోగం చేయని వారి కొరకు నేను ఒక వేదిక పిలుపునివ్వబోతున్నాను. మీలోనున్న దేవుని ఆలయం కొరకు మీరు నాతో కూడా వెళ్ళండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో హుక్కులు చేయండి. ప్రభువైన దేవా, నన్ను శుద్ధి చేయమని చెప్పండి. అగ్నికరణ పట్టుకుని ఉన్న దేవదూతులు నా యొద్దకు పంపి నా యొక్క అవిశ్వాసము తీసివేయమని మీరు చెప్పండి. ఈ రాత్రిలోనే ప్రభు సన్నిధిని గుర్తిరుకునేలాగున దేవదూత అతను ముట్టినప్పుడు ప్రవక్త యెషయా చేసిన రీతిగా నేను చేయులాగున అని చెప్పండి. ఇదేతో యథార్థతతో నేను అలాగ చేయాలని ఆశిస్తున్నానని చెప్పండి. ఈ యొక్క కాలానికి మనకు వాగ్దానాన్ని కలిగింటున్నాము. వేదాంతముల గుంపు మనకుంటుందని మనకు వాగ్దానం చేయలేదు. చూడండి, 2000 సంవత్సరముల వేదాంతం హెబ్రీలకున్నది. అయితే వారు నాశనము చేయబడక మునుపు వారికి ఒక గుర్తు ఇవ్వబడినది. లోతుకును తదితరులకును మరొక గుర్తు ఇవ్వబడినది. వారు అదే గుర్తును చూశారు. యేసు ఇక్కడ ఉన్నప్పుడు అదే గుర్తును ఆయన హిబ్రీయులకు ఇచ్చిన్నాడు. అన్యులకు ఇవ్వలేదు కానీ సమరయులకు దాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు అన్యజనుల కాలం యొక్క అగ్రదశ వారికి ఆనాడు ఇలాగో అలాగే అన్యజనుల యొక్క సంఘం పిలువబడుతున్నది. దేవుడు తన యొక్క ప్రణాళికను మార్చుకున్నాడు, ఎందుకంటే ఆయన అతీతుడు, ఆయన సంపూర్ణుడు, ఆయనే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అతీతుడు. ఆయన అలాగూ కానట్లయితే ఆయన దేవుడు కాదు. కాబట్టి గమనించండి, ఆయన ఇప్పుడు ఏమి చేశాడో దానినే ఆయన చేయవలసి ఉన్నది. ఆయన ఆ రీతిగానే ఉన్నాడని, ఆయన ఒక్కరే అని ఎరుగుటకు ప్రతి తరములోనూ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ వేదిక వద్ద ఉన్నట్లయితే, ఆయన ఇక్కడ నిలబడినట్లయితే, ఆయన చేసే ఒకటే ఒకటి ఏదంటే, ఆయన ఇక్కడ ఉండినప్పుడు ఏమి చేశాడో అదే చేస్తాడు. ఆయన దేవుడి కుమారుని ప్రజలు అర్థం చేసుకునేలాగా ఆయన అలాగే చేస్తాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడని వాగ్దానం చేశాడు. ఆయన చేయగలిగిన ఒకే ఒక మార్గం ఏదంటే, ఆయన వాగ్దానం ద్వారానే నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు, ద్రాక్షవల్లి నుండి సారం వచ్చుచున్నదని కొమ్మలే సాక్షాధారమిస్తున్నవి. ఏంట్లయితే అందులో జీవమే లేదు. అయితే జీవం ద్వారా సారము కలిగినట్లయితే ద్రాక్షవల్లి ఏది కలిగి ఉంటుందో ఆ జీవమునే ఇది కూడా కలిగి ఉండవలసినది. అది బలవంతం చేస్తూ కొమ్మలు లేకి నెట్టుకుని పోతుంది. ఇప్పుడు ఒక క్షణం గౌరవప్రదంగా ఉండండి. పరలోకమందుల దేవుడు నాకు సహాయం చేయను కాక. మీకు నేను ప్రకటించిన ఈ వర్తమానము అందులో ఆ విశ్వాసయ్యకు యెషయా దేవునికి ప్రతినిధిగా మనిషిని స్థలాన్ని ఆక్రమించి అపజయమున్న స్థితిని అతను చూశాడు. అటు తర్వాత దేవుడే దిగి వచ్చిన అట్టి వాస్తవాన్ని అతను చూచి అయ్యో నాకు శ్రమ అని అతని కేకవేశాడు. చిత్రనగా దేవుడు ఆ విధముగా పద్ధరము చేశాడు కాబట్టి ప్రతి తరానికి ఆయన అలా చేశాడు. ఆయన దానిని మనకు చేయుచున్నాడు, నేటి మన తరానికి ఆయన చేయుచున్నాడు. ప్రతిదీ కూడా క్రమబద్ధమై ఆయన రాకడిక ఎదుటి కొరకే మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆయన మన వద్ద ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన నాకు సహాయం చేయను కాక. అక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో చేయి చూపించండి. మీకు విశ్వాసం ఉండాలి. ఎబ్రి పత్రికలోని ఈ లేఖనాన్ని మీరు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మన ఒప్పుకోల నిమిత్తము ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు వహించవలసిన వాడై ఉండెను. దేవా, నిన్ను నేను ముట్టనేవు అని నీవు ఇప్పుడు ప్రార్థించు. అటు తర్వాత నీ నిజమైన కుమారు ద్వారా ఎలా మాట్లాడితేవో ఆ విధంగా సహోదరు బెనహామ్ గారి ద్వారా మీరు తిరిగి మాట్లాడండి. నేను ఎలాగునో అతడును కేవలము దత్తపుత్రుడు మాత్రమే. అయితే ఈ కడవరి దినాలలో నీవు చేస్తావని వాగ్దానం చేశావు. ప్రభువా, నిజమైన దాన్ని నేను చూచేదని కాక మీరు ప్రార్థించండి. ఆకాశమున్న దేవా, చికాగో పట్టణంను గుర్చియు, నేను వెళ్లి ఇంకొక స్థలంను గుర్చియు, నా హృదయం క్రమపరచ రీతిగా ఆయన అలాగున నిర్ధారణ చేయు కాక. తన చేతులు పైకెత్తి ఆ పెద్ద వ్యక్తి తన స్థలానికి వెనకాల ఉన్నాడు, నాకెదురుగానే ఉన్నాడు. కాదు, వెనకాల ఉన్నవారు తెల్ల చొక్క ధరించిన వారు. అది నీవు నీ కొరకు కాదు గాని నీవు మరొకరి కొరకు ప్రార్థిస్తున్నావు. ఆయన ఒక బోధకుడు. అతనిలో ఉన్న పొరపాటు ఏంటో నేను చెప్పగలగని నీవు నమ్ముతున్నావా? వారి గుండె జబ్బు అది సత్యమైనట్లయితే నీ చెయ్యి ఓపు. ఇప్పుడు ఆ వ్యక్తి కొరకు నమ్ము. నువ్వు నిజంగా నమ్మినట్లయితే నువ్వు నమ్మవలసి ఉంటుంది. నువ్వు నమ్మకపోయినట్లయితే అది పనిచేయదు సుమా. విధేయత గల మనిషి, ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ ప్రక్కనే కూర్చున్న స్త్రీ నాకెదురుగా రెండవ వరుసలో కూర్చున్నటువంటి ఆమె, ఆమె మెడనొప్పితో బాధపడుతున్నది. ఆమె ఎముకలో ఆమెకు ఒక విధమైన జబ్బు ఉన్నది, ఒక విధమైన బూడిద రంగు వెంట్రుకలతో ఉన్న స్త్రీ. నిలబడండి, ప్రజలు చూస్తారు. అవును, మీరే, అది నిజం. అది మెడ ఎముకల్లో అంటువ్యాధి, ఇంకా రకరకాల బాధలున్నవి. అది అవునట్లయితే మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు ఆమెను ఎవరు ముట్టారు? నేను కాదు, ఆమె ఆయన్ను ముట్టినది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగంలో ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ వెనకాల ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె ఒక బాధ ఉన్నది, తల ఊగుడు, నరాల బలహీనత. శ్రీమతి ఫ్రైఫైర్, హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నిలబడు. నీవెవరో నాకు తెలియదు, అయితే యేసుక్రీస్తు నీ హృదయవాంఛను తీర్చును. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె నాకు క్రొత్త వ్యక్తి. నేను ఆపుతాను, భయపడవద్దు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది. నమ్ముతున్నారా? ఆయన వాగ్దానం చేసిందని మీరు చూచట్లేదా? ఆ వెనకాల కూర్చున్న పురుషుడు, అక్కడ ఉన్నవారు, ఆ వెలుగు నీవు చూచట్లేదా? అతను చాలా బాధతో ఉన్నాడు, గొంతుకలో కణితి ఉన్నది. అతనికి ఒక ఆపరేషన్ కూడా జరిగినది, వైద్యుడు నమ్మకాలు చెప్పలేదు. దేవుడిని స్వస్థపరుస్తున్నా నమ్ముతున్నావా? నీవు అంగీకరిస్తున్నావా మిస్టర్ స్టోన్లేక్? నీ సంపూర్ణ హృదయంతో నమ్ముతున్నావా? సరే, నిలబడు. యేసుక్రీస్తు నేను స్వస్థపరచును. నీవు నమ్మినట్లయితేనే, స్ట్రెచర్ లో పనులు పెట్టి ఉన్న ఆ స్త్రీ, బహుశా నీకు ప్రార్థనా కార్డు లేకపోవచ్చును. ఇప్పుడు అలాంటివి లేవిచట. నీవు పక్షవాతం వ్యాధితో ఉన్నావు. ఇది నిజమే అని నమ్ముతున్నావా? ఈ రాత్రి నీవేమిన్నావో అది సత్యమేనని నమ్ముతున్నావా? అక్కడే పడినట్లయితే నీవు చచ్చిపోతావు. యేసుక్రీస్తు పక్షవాయు గల వారిని బాగు చేశాడు. ఆయన చేయగలరని నీవు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే, అలాగే యేసుక్రీస్తున్న పడక మీద నుండి లేచి స్వస్థత పొంది ఇంటికి వెళ్ళు. అందులో లేచి నిలబడి ఆమె వస్తుంది. ఆమె గుంటుపడినది కాబట్టి ఒకరు ఆమె ఇప్పుడు కొద్దిగా సహాయం చేయండి. యేసుక్రీస్తు స్వస్థత పొంది కూర్చుని నిలబడి ఆమె ఇప్పుడు వచ్చుచున్నది. నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? అలాగైతే నిలబడు. అక్కడ పక్షవాయు గల స్త్రీ ప్రజల్లో ఉండి నడుచుకుంటూ వస్తున్నది. ఆ ప్రభు అభిషేకించము, నీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, పక్షవాయు చెబుతూ ఉండి పడకలో ఉన్నాడు, మంచంలో ఉండి బయటికి రా, దేవుని మహిమపరుస్తూ. నీవు నమ్ముతున్నావా? ఇంకొకరు ఎక్కడా? అన్ని మంచాలు ఖాళీగా ఉన్నవే. అన్ని ప్రతి ఒక్కరు నిలబడి దేవుని స్తుతించండి. ప్రవక్త అగ్నికరము తగ్గగానే పక్షవాయు గల స్త్రీ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నది. అక్కడ దేవుని స్తుతి కలుగును కాక ప్రభుకి మహిమాస్తుతి చెల్లించండి. ఇక్కడ ఇంకొకరు ప్లాట్ఫామ్ మీదకి తిరిగి వస్తున్నారు. సోదరుడా, అతను మెట్లెక్కుతున్నాడు చూడు. దేవుని స్తుతి చెల్లిద్దాం మనమంతా. మన చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించండి.